నేను నా ఆత్మబంధువులారు, మనందరం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే సజ్జన సాంగత్యం, సత్పురుషులతో సహవాసం. ఇది కూడా ఒక జ్ఞానయోగ్యం లాంటిది. సజ్జన సా 10 మంది ఒక చోట కూర్చొని మనం మంచి విషయాలు ముచ్చటించుకోవటం. సత్పురుషుల సహవాసం ఎందుకంటే ఎప్పుడు అదే, సత్పురుషుల సహవాసమే గమ్యం కాదు, అదే లక్ష్యం కాదు. ఆ సత్పురుషుల సహవాసం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ హృదయంలో ఉన్నటువంటి సద్వస్తువుని ఏకంగా ఒకటిగా హృదయంలో ఉన్నటువంటి సద్వస్తువుని తెలుసుకోవడానికి సత్పురుష సహవాసం. సత్పురుష సహవాసం అదొక సాధనే. మనం ధ్యానం ఎలా చేస్తాము, జపం ఎలా చేస్తాము, సజ్జన సాంగత్యం కూడా సాధనే, గమ్యం కాదు. గమ్యం మన హృదయంలో ఉంటుంది, ఒకటిగా ఉంది, ఏకంగా ఉంది, నిజంగా ఉంది. దాన్ని అనుభవానికి వైద్యం చేసుకోవటం సత్పురుషులు సహకరిస్తారు. దేనికి సహకరిస్తారు? మన హృదయంలో ఉంటే సద్వస్తువులు మన అనుభవంలోకి రావటానికి, హృదయగత లేని జీవితంలో మనం ప్రవేశించడానికి సత్పురుషులు సహకరిస్తారు. సద్వస్తువులు మన అనుభవంలోకి తెచ్చుకోవటానికి అది దాని యొక్క గమ్యం. తర్వాత మీరు మంచి మంచి కోసం చేయటం మనం నేర్చుకోవాలి. సర్వసాధారణంగా ఆందోళనగా ఉన్నవాళ్ళు, ఆవేదనలో ఉన్నవాళ్ళు, అశాంతిగా ఉన్నవాళ్ళు మంచి పనులు చేయలేరు. కొంతమందికి ఎప్పుడూ ఆందోళనగా ఉంటారు, వాళ్ళు మంచి పనులు చేయలేరు. శాంతిగా ఉండేవాళ్ళు, నిర్మలంగా ఉండేవాళ్ళు, నిశ్చలంగా ఉండేవాళ్ళు మంచి పనులు చేస్తారు. తగిన ఉంచేది మన్నలు పొందాలనుకున్న వాళ్ళు ఆ మన్నలను పొందటానికి అనుకూలమే పనులు చేస్తారు, కానీ మంచి పనులు మటుకు చేయరు. కొంతమంది గౌరవం తెచ్చుకోవాలని చేస్తారు, ఆ గౌరవం ఎలాగొస్తుందో ఎలా చేస్తారు, కానీ అది మంచి పని అవునా కదా వాళ్ళకి అక్కర్లేదు. శాంతిగా ఉండేవాళ్ళు, నిర్మలంగా ఉండేవాళ్ళు, నిశ్చలంగా ఉండేవాళ్ళు మంచి పనులు చేస్తారు. మనం ఏదైనా మంచి చేసేటప్పుడు మంచి చేయటం మంచిది. రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే మంచి చేయొద్దని కాదు, మంచి చెయ్యండి, మంచి చేసి మనస్సును పెంచుకోకుండానే. కొంతమంది మంచి చేసి మనస్సును పెంచుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు, మన జ్ఞానానికి దూరం అవుతాం. బయట ఏదైనా కొన్ని సన్మానాలు గౌరవాలు ఉంటే ఉండొచ్చు, కానీ లోపల జ్ఞానానికి దూరం అవుతాం, చిత్తశుద్ధికి దూరం అవుతాం, ప్రశాంతమైన జీవితానికి దూరం. మంచి చెయ్యండి, మంచి చేసి మనస్సును పెంచుకోవద్దు. నువ్వు చేసి మంచి వల్ల మనస్సు పలచబడితే అది లోకానికి మంచిది, దానివల్ల మీకు జ్ఞానం కూడా కలుగుతుంది, రెండు విధాలు మీకు లాభం వస్తుంది. బాగా సబ్జెక్ట్ అర్థం చేసుకో. తర్వాత మీ అందరికీ జ్ఞానం కలుగుతుంది, మీకు అందరికీ భక్తి కలుగుతుంది, మీకు అందరికీ ఆత్మశాంతి కలుగుతుంది, మీకు అందరికీ ఆత్మసిద్ధి కలుగుతుంది. కలగదేమో కలగదేమో అనుమానాలు పెట్టుకోవద్దు. చిత్తశుద్ధి లేకుండా ఆత్మసిద్ధి కలగదు. చిత్తశుద్ధి ఉన్న వాడికి ఆత్మసిద్ధి కూడా కలగదు. అయితే మనం మంచి మాటలు శ్రవణం చేయటం, మంచి దృశ్యాలను చూడటం ఇవన్నీ నేర్చుకోవాలి. మన పనేది ఇంటికాడు మన పనేదో మనం చేసుకుంటూ ఇతర విషయంలో సాధ్యమైనంత వరకు మనం జోక్యం కలగ చేసుకోకూడదు. ఇవన్నీ మనం చేతనైతే సహాయం చేయొచ్చాం, కానీ ఎక్కువగా జోక్యం కలగ చేసుకోవడంలో మనకు అహంభావన పెరుగుతుంది. అది దైనందిన జీవితంలో హృదయాభిముఖంగా జీవించాలి. భగవద్ అనుభవం పొందటానికి ఎలా జీవిస్తే భగవద్ అనుభవం కలుగుతుందో అలా జీవించడం నేర్చుకోవాలి. అదే జ్ఞాన విజ్ఞాన యొక్క సారాంశం. అది పూర్వజన్మలో చేసిన కర్మను బట్టి మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో సంసార పక్షంలో ఒకసారి సంతోషం వస్తూ ఉంటుంది. ఆ దుఃఖాన్ని పట్టించుకోవద్దు, సంతోషాన్ని పట్టించుకోవద్దు. ఆ రెండు ఎక్కువ పట్టించుకుంటామనుకోండి, మన బుద్ధి మోహం అనే బురద నుంచి బయటికి రాదని చెప్పాడు భగవంతుడు కృష్ణుడి గీతలు. మోహం అనేది ఒక బురద లాంటిది. అంటే మీరు ద్వంద్వాలకి లోబడిపోతుంటే ఎవరైనా స్తోత్రం చేస్తే సంతోషించి, ఎవరైనా విమర్శిస్తే దుఃఖపడి, ఎవరైనా మీకు సంతోషం వస్తే సంతోషపడి, సంతోషం వస్తే ఉబ్బిపోయి, దుఃఖం వస్తే కూరిపోతుంటే మీ బుద్ధి మోహం అనే బురద నుంచి బయటకు రాదు, వైరాగ్యం కలగదు. వైరాగ్యం లేకపోతే జ్ఞానం కలగదు. అంచేత మీరు చేసే పని శ్రద్ధగా ఉండాలి, అశ్రద్ధ పనికిరాదు. మీ ఇంటిగారు మీ పనులు మీరు చేసుకుంటూ శ్రద్ధగానే, మిగతా టైంలో భగవంతుడిని చింతిస్తూ భగవంతుడిని ధ్యానిస్తూ జీవితం గడపమని. కొంతమంది 10 అంతస్తుల నేలలో ఉండి ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, కొంతమంది గుడిసెలో ఉండి ఎప్పుడు సంతోషంగా ఉంటారు. దీన్ని బట్టి మనం సుఖపట్టమనేది, మనం శాంతిగా ఉంటామనేది బాహ్య కారణం కాదు, లోపలే ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే మనం పరతత్వాన్ని పదాన్ని ఎక్కువ ధ్యానం చేస్తూ ఉండాలి. ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా అన్ని మార్గాలు సమానమే. అన్ని మార్గాల యొక్క గమ్యం, అన్ని మార్గాల యొక్క జయం, అన్ని మార్గాల యొక్క లక్ష్యం మోక్షం. మనకి మోక్షం, మనకి జ్ఞానం కలగకపోవటానికి, మోక్షం రాకపోవటానికి మన స్వార్థం కారణం. మీరు రోజుకి 4 గంటలు ధ్యానం చేస్తారనుకోండి, 4 గంటలు జపం చేస్తారనుకోండి, స్వార్థం కొంచెం కూడా మీ జీవితంలో తగ్గదనుకోండి, కోటి జన్మ ఇచ్చినా మీకు మోక్షం రాదు, ఆ నిర్వాణ సుఖాన్ని మీరు పొందగలరు. సమాజానికి సేవ ఎందుకు చేయమన్నారంటే మీకు స్వార్థం తగ్గడానికి చేయమన్నారు. స్వార్థం తగ్గకపోతే జ్ఞానం కలగదు. రామకృష్ణ పరమహంస గారు చెప్పుకున్నాడు, ఛాజీ కానివాడు ఎన్నడూ జ్ఞాని కాలేడని. ఛాజీ కానివాడు జ్ఞాని కాలేడు. వాడు 24 గంటలు ధ్యానం చేసిన, 24 గంటలు జపం చేసిన షాగి కానివాడు జ్ఞాని కాదు. స్వార్థం ఒకటే కారణం. ఆ స్వార్థం తగ్గించుకోవడానికి భగవద్గీతలో అనేక ఉపాయాలు చెప్పారు. అది మనం శ్రద్ధగా చదవము, ఆ చదివింది అర్థం చేసుకోము, అర్థం చేసుకుని అనుభవం తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో మన అభివృద్ధిలోకి రావాలంటే భయం తగ్గించుకోవాలి. భయం నుంచి విడుదల పొందాలి, రాగద్వేషాల నుంచి విడుదల పొందాలి. అంటే రాగద్వేషాల నుంచి మనం విడుదల పొందామనుకోండి, మోక్షం అటు ఉంచుండగా మన మనసుకు స్వతంత్రం ఉండదు. మోక్షం శాంతి ఆ పెద్ద పెద్ద మాటలన్నీ అటుంచండి. అసలు రాగద్వేషాల నుంచి బయటికి మనం రాగపోతే మన మనసుకు స్వతంత్రం ఉండదు. హృదయపూర్వకంగా మనం చెయ్యాలంటే చేయడం, ఎవరు ఇతరుల మాటలు ఎందుకు? ఇప్పుడు నా మాటే ఉందనుకోండి, ఇష్టాలు నేను తగ్గించుకోవాలనుకోండి, మీకెవరండి మంచి పని చెయ్యాలనుకున్నా చేయలేను. అది నా మనసుకే స్వతంత్రం లేదు. ఇప్పుడు మీకెందుకు, మీకు ఎలా చేయగలను నేను? నేను ఏ పని అయితే చేయాలనుకుంటున్నానో ఆ పని చేసే స్వతంత్రం కూడా నాకు లేనప్పుడు వీటి నేను ఇంత సహకారం ఎలా చేయగలను? అది ఇష్టాయిష్టాలు తగ్గించుకోకుండా ఎవరు ఏ జీవుడు వాడు స్వతంత్రుడు కాదు. అది మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. పరమేశ్వరుడే మన గమ్యం, సర్వేశ్వరుడే గమ్యం. సర్వేశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు. ఎవరికైతే ఆత్మజ్ఞానం కలిగిందో వాడు సర్వేశ్వరుడు యొక్క స్వరూపాన్ని పొందుతాడు. ఆ సర్వజ్ఞుడి యొక్క స్వరూపాన్ని పొందుతాడు, అదే మన వాడు మోక్షం అని పేరు పెట్టారు దానికి. ఇక్కడ మనం రాయి దేవుడండి, అలక్కలండి. ఇప్పుడు సూర్యుడికి మనం నమస్కారం పెడుతున్నాం, ఆ గోళానికి కాదు. అంటే సూర్యుడిలో ఉంటుంది కాంతి. ఏ శక్తి అయితే ఆ సూర్యుడికి ప్రకాశించే శక్తి ఇచ్చాడో ఆ శక్తికి మనం నమస్కారం పెడతాం. అక్కడ మనం అది రాయి కాదు, రాయి అన్నోడు రాయి, అది కాదు, ఆ భగవంతుని రిప్రజెంట్ చేస్తుంది అది. అయితే మనం అక్కడ ఏంటి, అక్కడ శివుడికి అక్కడ నమస్కరిస్తున్నామంటే ఆ దాని ద్వారా వ్యక్తమయ్యే, శివలింగం ద్వారా వ్యక్తమయ్యే శక్తికి నమస్కరిస్తున్నాం. మీరు రాజు నమస్కారం పెట్టారనుకోండి, మీ బట్టలకి నమస్కారం పెట్టలేదు, మీ హృదయానికి నమస్కారం పెడుతున్నాం. మీరు ఇట్లా నమస్కారం పెట్టారనుకోండి, మీ బట్టలకు పెడుతున్నాను అనుకోకండి నమస్కారం, లేకపోతే మీ శరీరానికి పెడుతున్నాను అనుకోకండి నమస్కారం, మీ హృదయానికి మీ సంస్కారానికి నమస్కారం పెడుతున్నాం. అందుకని బట్టలకు ఎవరు నమస్కారం పెట్టరు. మనం ఎవరికైనా పెద్దలకు నమస్కారం పెట్టేది హృదయానికి, వాళ్ళు ఉన్న సంస్కారానికి, వాళ్ళు ఉన్న చైతన్య స్థాయికి నమస్కారం పెడతాం. కానీ వాళ్ళ శరీరానికి కాదు. ఇది విష్ణుడికి నమస్కారం పెట్టినా, విష్ణువుకి నమస్కారం పెట్టినా అంతే. రెండు ముఖాలు పరబ్రహ్మలో మనం ప్రవేశించడానికి విష్ణువు ఒక ముఖం, శివుడు ఒక ముఖం, ఏదో ముఖం ద్వారా లోపల ప్రవేశించాలి. అందులో మనం ధ్యానం పెట్టుకోవక్కర్లేదు. భగవంతుని ఉపాసన చెయ్యాలి మనం. ఆయన నామం స్మరించాలి, ఆయన రూపం ధ్యానం చేసుకోవాలి. అలాగే ఉపాసన చేయగా చేయగా ఆయన మనకి గోచరిస్తాడు. మన ఇంటికాడ పనులు చేసుకుని, ఇంటికాడ ఏదో పని, ఇంటికాడ మన పని ఏదో మనం చేసుకుని, జరిగిపోయిన గొడవలన్నీ తలబెట్టుకుని, లేకపోతే భవిష్యత్తులో గాలి మేడలు కట్టుకుని ఇలా కాలక్షేపం చేసి, కాలక్షేపం చేస్తాంటే ఎప్పుడో చాలు వస్తుంది, మన రోజులు మన జీవితం గడిచిపోతుంది, ఉన్న జీవితం అంతా వేస్ట్ అవుతుంది. కొంతమంది ఇంటికాడ పనితో పని చేసుకోవాలి, లేకపోతే జరిగిపోయిన గొడవలు అస్తమానం తలపెట్టుకోకూడదు, జరగబోయే గొడవలు అన్ని ఊహించుకోకూడదు. భగవంతుని సంకల్పాన్ని బట్టి నడుస్తుంది జీవిత యాత్ర అంతా కూడా, భగవంతుని సంకల్పాన్ని బట్టి నడుస్తాడు. సత్య సంకల్పుడు అన్నారు భగవంతుడు. మనం సత్య సంకల్పం కాదు, భగవంతుని ఏమన్నారంటే సత్య సంకల్పుడు. ఆ ఏది సంకల్పిస్తే జరిగి తీరుతుంది. ఎన్ని గాలి వలన వచ్చినా సంకల్పం తగ్గు లేదు. అంటే అది ఏది సంకల్పిస్తే అది జరిగి తీరుతుంది కాబట్టి భగవంతుని ఏమన్నారు, సత్య సంకల్పుడు. అర్జునాన్ని ఉద్యుద్ధం చేయకపోయినా, ఇక్కడికి వచ్చిన మహావీరుని యుద్ధం చేయకపోయినా కర్ణుడు భీష్ముడు చచ్చూరు పంటారు అన్నాడు కృష్ణుడు. మీరెవరు ఆయుధాలు ధరించకపోయినా చచ్చూరు పంటారు. సత్య సంకల్పుడు ఆయన ఏది సంకల్పిస్తే అది జరిగి తీరుతుంది. అంటే భగవంతుడికి సత్య సంకల్పుడు అని ఒక పేరు. అది మీరు ఇంటికాడ ఏం చేయాలంటే నీ పనులు మీరు శ్రద్ధగా చూసుకుని పనికాడ అశ్రద్ధగా ఉండకండి. ఇతరుల మీద ఆధారపడితే మనకు బానిసత్వం వస్తుంది. పనికి జ్ఞానానికి నిరోధం లేదు. పని ఎందుకు గౌరవం పెంచుకోవాలి. మనం చేసే పని శ్రద్ధగా చెయ్యాలి. చేస్తూ మిగతా కర్మలో మీ పని అయిపోయిందో మిగతా కర్మలో భగవంతుని ఉపాసన చెయ్యాలి. భగవంతుని ఉపాసన చేయగా చేయగా భగవంతుని స్మరించగా స్మరించగా భగవంతుని ధ్యానించగా ధ్యానించగా భగవంతునికి ఏ పని ఇష్టమో ఆ పని చేస్తూ ఉంటే ఆయన చేతిలో ఉన్న జ్ఞానాన్ని ఆయన చేతిలో ఉన్న మోక్షాన్ని మనకి ప్రసాదిస్తాడు. నమ్మిన వాళ్ళకి సొమ్ము, నమ్మన వాళ్ళకి దుమ్ము. ఈ మనసులోకి వచ్చే తలంపులు అన్నీ చూస్తున్నాడు సర్వసాక్షి. అది మర్చిపోకూడదు. ఈశ్వరుడికి భిన్నంగా మనం లేము. ఈశ్వరుడికి భక్తి కలిగి ఉండాలి మనం. ఈశ్వరుడికి ప్రేమ కలిగి ఉండాలి. ఆ భక్తి వల్ల మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్ల ఏకాగ్రత వస్తుంది. పవిత్రులు అవుతాం, పరిశుద్ధులు అవుతాం, సమర్థులు అవుతాం. ఏకాగ్రత ఉన్నవాడు ఉపాసకుడు ఇహాన్ని పదాన్ని కూడా సాధిస్తాడు. ఇహోడు వారు 10 మందికి ఉపకారం చేస్తాడు, శరీరం విడిచిపెట్టాక మోక్షాన్ని పొందుతాడు. కొంతమంది ఇహానికి పనికిరారు, పరానికి పనికిరారు. ఇంకా ఇంటికి పనికిరాడు ఏం చేస్తాడంటే పిల్లాడి రోజు పోసేస్తాను, నువ్వు పుట్టింది కలిసి ఏం తెచ్చుకోలేదు అంటాడు. మీరు శుభ్రంగా 3 పూట్లు ఇంటికి అడిచినా పెళ్ళాన్ని చెప్తే ఆడు పుట్టింది కానీ అది ఏం తెచ్చి ఆ పుట్టింది కానీ తెచ్చింది ఎంతకాలం నిలబడుతుంది, పని ఎక్కడం తెచ్చుకుంటుంది, ఎంతకాలం తింటాడు వీడు. ఈ స్వామిపోతులు అందరూ పని మానేసి ఆ పిల్లలతో ఏం చెప్తారంటే నీ పుట్టింది కానీ తెచ్చుకోవాలి, ఆ పుట్టింటి వాళ్ళు ఎక్కడం ఇస్తారా, ఎక్కడంతో ఇటు రోజులన్నీ వెళ్ళిపోతాయా. ఇటువంటి గొడవల్లోకి చిల్లర గొడవల్లోకి వెళ్లకుండా ఇంటి ఎందుకు చెప్తున్నాను, మీ పనులు మీరు శ్రద్ధగా చూసుకుని భగవత్ ఆరాధనకి భగవంతుని ఉపాసన చేయటం మీరు చేస్తుంటే భగవంతుడు ఐక్యం అవుతాం మనం. ఈ కాలాన్ని పాడు చేసుకోవద్దు మనం. అంటే ఆనందం అనేది లోపలండి ఉంది, కానీ నువ్వు చిత్తశుద్ధితోటి ఏకాగ్రతతోటి సమర్థతోటి పనిచేయాలి. నువ్వు ఎంత శ్రద్ధగా పనిచే అశ్రద్ధ పనికి రాదు. చాంద్రోగ్య ఉపనిషత్తులో చెప్తాడు అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు. మీరు చేసుకునే పని చిన్న పని అయినా సరే శ్రద్ధగా చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి. శ్రద్ధగా చేస్తే చిత్తశుద్ధితో చేస్తే పరమేశ్వరుడు అన్నాడు ఒకడున్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడని మీరు పూర్తిగా నమ్మి చేస్తుంటే మీ హృదయంలో ఉంటున్న ఆనందం మీకు తెలుస్తుందోయా. ఉంది ఆనందం, అది హృదయం ఆనందం కోసం మీరు బజార్లో వస్తువు మీద ఆధారపడి ఉండక్కర్లేదు. ఒకసారి పరమాచార్య అన్నాడు శంకరాచార్యుల వాడు, సహవాసం ఎందుకంటే మనుషులతో సహవాసం చేస్తాం సత్పురుషులతో, సత్సాంగత్యం చెయ్యండి దుస్సాంగత్యం చెయ్యొద్దు అన్నాడు శంకరాచార్యుల వారు. సత్పురుషులతో సహవాసం ఎంత మంచిదో దుష్టసాంగత్యం కూడా అంతే చెడ్డది అన్నాడు. సజ్జన సాంగత్యాన్ని చెబుతూ ఆచార్యుల వారు ఏమన్నారంటే ఈ గుడ్డి అసోసియేషను మోయ అసోసియేషన్ దగ్గరికి తీసుకుపోతుంది అన్నాడు. ఎక్కడైతే సూర్యుడు ప్రకాశించడో, ఎక్కడైతే సూర్యచంద్రుడు ప్రకాశానికి అతీతమైంది, మనుషులకి జీవకోటికి అతీతమైంది, ద్వితీయం ఎక్కడ లేదు, ద్వైతం ఎక్కడ లేదు, ద్వితీయం ఎక్కడ లేదు, ఈ గుడ్డి అసోసియేషన్ నో అసోసియేషన్ దగ్గరికి తీసుకుపోతుందో అదే మోక్షం. సత్యం ఒకటిగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది, అంతటా ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది. నీ సత్పురుష సహవాసం నేను అక్కడ తీసుకుపోతుంది. అక్కడ అక్కడ నువ్వు ఉంటే ఇతరులు అంటూ నీకు ఉండరు. అక్కడ ఇతరులంటూ లేని స్థితి దగ్గరికి నేను తీసుకుపోతున్న సజ్జన సాంగత్యం అదే మూలేషన్ దగ్గరికి తీసుకుపోతున్నాడు ఆచార్య స్వామి వారు. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. నీ అహంకారం రోజుకు 10 రకాలుగా మారుతూ ఉంటుంది, నీ మనస్సు 10 రకాలుగా మారుతూ ఉంటుంది. భగవంతుడు శాస్త్రాన్ని ఇచ్చాడు, ఆ శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో, భగవద్గీతను ప్రమాణంగా పెట్టుకో. అది ఎలా చెబితే అలా జీవించు, అలా చెప్పారంటే ఇలా చెప్పారంటే అనకుండా భగవంతుడు ఎలా చెబితే అలా జీవిస్తే నీకు భగవంతుడు సాక్షాత్కారం కలుగుతుంది. అయ్యా నీ అహంకారం చెప్పినట్టు కాదు నేను ఇవ్వవలసింది, నీ మనసు చెప్పినట్టు కాదు నేను ఇవ్వవలసింది, పరమేశ్వరుడు చెప్పినట్టు నీకే అది స్వరూపాన్ని పొందుతావు. ఆయన స్వరూపాన్ని ఎలా ఇచ్చేస్తాడంటే పరమేశ్వరుడు స్వరూపాన్ని పొందాక ఒకవేళ భీమవరు పార్వతి పరమేశ్వరుడు స్వరూపాన్ని పొందితే ఇంకా పార్వతి ఎవరో పరమేశ్వరుడు ఎవరో అని తెలియనంత స్వరూపం అలా ఇచ్చేస్తాడు. ఇద్దరినే చూస్తుంటే ఎవరు ఇందులో పార్వతి ఎవరో పరమేశ్వరుడు ఎవరో మనకు తెలియదు. అలా ఇస్తాడట ఆయన స్వరూపాన్ని. శరీరం నేననుకుంటున్నాం, అసలు చేసి గడ్డి పట్టుకున్నాం, మనకి గాడి నిద్రలో దేహం లేదు, మనస్సు లేదు, లోకం లేదు, గాడిలిద్దరిలో కోరిక లేదు, దేహం లేదు, మనస్సు లేదు, ప్రపంచం లేదు. అది అసలు స్థితి అని ఆ స్థితిని వదిలేసి దేహమునైన దేహంలో వస్తే ఒక రాగానే దేహమునైన దేహమునైన తలంపు వచ్చింది. ఆ తలంపులు పట్టుకుని వదిలేస్తున్నావు, అసలు వదిలేసావు, అబద్ధాన్ని పట్టుకుని తిరుగుతున్నావు, ఏ ఎన్ని జన్మ నుంచి ఇలా పడిపోయి తిరుగుతున్నావు అని సర్వసాక్షి ఎందుకంటే బయట ఉన్నాడు లోపల ఉన్నాడు. బయట ఉండి లోపల లేకపోతే ప్రమాదం లేకపోవడం మనకి. బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, కుడి వైపు ఉన్నాడు, ఎడమ వైపు ఉన్నాడు, ఇంకా అవి తెలియకుండా ఎలా చేస్తాం? శూన్యుడు కూడా ఉన్నాడు, శూన్యుడు కూడా ఉన్నాడు. శూన్యం అంటే ఎలాగంటే ఇప్పుడు మీరు ఇలా ప్రశాంతంగా కూర్చున్నారనుకోండి, నీకేం తలంపులు రాలేదు. తలంపులు రాకుండా మీ మనస్సు ఎలా ఉంటుంది? శూన్యంగా ఉన్నట్టు ఉంటుంది. బాగుంది, బాగుంది, శూన్యంగానే ఉంది అనుకో. ఆ శూన్యులు కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. నువ్వు తలంపులు రాకుండా శూన్యంగా ఉన్నప్పుడు కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. గాఢ నిద్రలో శరీర ధ్యాస, మనస్సు ధ్యాస, లోకధ్యాస లేనప్పుడు కూడా గాఢ నిద్రలో అక్కడ పరమేశ్వరుడు నీ ఇద్దరిని చూస్తున్నాడు. శూన్య గాఢ నిద్ర అంటే శూన్యం, అక్కడ కూడా ఆ శూన్యంలో కూడా ఈశ్వరుడు ఉండటం కాదు, నీ ఇద్దరిని కూడా చూస్తున్నాడు. మేలుకుని వాడు నిద్రపోతామంటాడు, నిద్రపోయేవాడు మేలుకుంటామంటాడు. లోపల వాడు చేసిన గారికి మేలుకోవటం అక్కర్లేదు, నిద్రపోవటం అక్కర్లేదు. నిద్రపోయేవాడు మేలుకుంటాడు, మేలుకున్నవాడు మళ్ళీ నిద్రపోతాడు. ఇదంతా మనస్సు సంబంధించిన విషయం. చైతన్యం గారికి నిద్రలేదు, వాడు మెలుకోలేదు. వాడు నిద్రపోతే మెలుకుగా ఉంటారు, మెలుకుగా ఉంటే నిద్రపోతారు. నిద్రకి మెలుకుకి ఆవల ఉన్నాడు వాడే పరమేశ్వరుడు. అంటే పరిమితులు కల్పించుకో, పరిమితులు వీళ్ళు మన స్నేహితులు, వాళ్ళు విరోధులు. నువ్వు పరిమితులను కల్పించుకోవద్దు. ప్రారంధాన్ని బట్టి కొంతమంది స్నేహితులు అడగచ్చు, ప్రారంధాన్ని బట్టి సిద్ధమవుతారు. భగవంతుడు ఏం చేస్తాయంటే కొంతమందికి, కొంతమంది జనాన్ని చుట్టాల కింద కల్పిస్తాడు, కొంతమంది ఏమో స్నేహితుల కింద, కొంతమంది విరోధుల కింద. లోకంలో అందరూ మీ చుట్టాలు కలిగి ఎవరో కొంతమంది చుట్టాలు. వాళ్ళ ద్వారా మీకు ఏ అనుభవంలోకి రావాలో ఆ చుట్టాలు మీకు కేటాయిస్తాడు, ఎలక్షన్లో ఓట్లు కేటాయించడం. ఇవన్నీ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మూలతలంపులు ఉన్నారు. చుట్టాలు మూలతలంపులు ఉన్నారు, స్నేహితులు మూలతలంపులు ఉన్నారు, ఈ బంధువులు మూలతలంపులు. ఆ మూలతలంపు అణిగిపోతే చుట్టం లేదు, స్నేహితులు లేదు, విరోధం లేదు. ఆ ద్వైత బుద్ధి లేదు. వాడు ద్వైతాన్ని దాటేటువంటి చీకటను దాటలేకపోతాడు. అంటే దుఃఖం తెచ్చుకున్నాడు, దుఃఖం కల్పించుకున్నాడు నువ్వే. మరి దాన్ని అందుకు ఆ దుఃఖాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు నువ్వే. కాళ్ళు బాగా చేసుకున్నాడు నువ్వే, దాన్ని వాష్ చేసుకున్నవాడు కూడా నువ్వే. నీ దుఃఖానికి ఎవరు ఇతరుల కారణం కాదు, నీ మనస్సే కారణం, నీ అహంభావమే కారణం. ఇతరులు ఎవరు బాహ్య జీవితంలో నీకు దుఃఖం వస్తున్నాడు ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు వస్తుంది మన ఇంటి వాళ్ళు ప్రేమగా చూస్తున్నారనుకోండి, మంచిదే. ఏమంటే మమ్మల్ని ఇంట్లో ఎవరో పట్టించుకోవటం అంటారు అనుకో, అది మంచిది. ఇంట్లో ఎవరో పట్టించుకోవాలనుకోండి, మనం శుభ్రంగా వైరాగ్యం వస్తుంది. మనతో ఇంట్లో ఎవరు మాట్లాడడం అనుకోండి, వైరాగ్యం వస్తుంది. భగవంతుడితో కలిసి ఉండదు. ఇంట్లో ఎక్కువ మనం ప్రేమగా చూస్తున్నారు అనుకో, అక్కడి నుంచి మమకారం పెరుగుతుంది. మనకి రెండు కాలాలు ఎక్కువ. కోరలో కాలం కంటే ప్రమాదం. ఈ రెండు కాలాలు చాలా ప్రమాదం. ఈ రెండు కాలాలే మనకు పునర్జన్మలు రావటానికి కారణం. ఒకటి మమకారం, రెండు అహంకారం. ఈ రెండు కాలాలే మనకు పునర్జన్మలు రావటానికి కారణం. దీనికి రమణ స్వామి సమాధానం చెప్పేది ఏంటంటే, మమకారం పోతే శత్రుశుద్ధి కలుగుతుంది, అహంకారం పోతే ఆత్మజ్ఞానం కలుగుతుంది అన్నాడు. ఈ రెండు కాలాల నుంచి విడుదల పొందటానికి మనం జపం చేసిన, ధ్యానం చేసిన, పూజ చేసిన. అంటే ఇంతకీ ఏమంటున్నాడంటే, ఏదో పెద్దలు చెప్తాడు చాలా కాలం వింటున్నావు అంటే మంచి మాటలు. పెద్దలు ఏమీ చెప్తున్నారు, మంచి మాటలు వింటున్నాం, శాస్త్రానికి రవణం చేస్తున్నాం. నాకు బాధ ఎప్పుడు పోతుంది, దుఃఖం ఎప్పుడు పోతుంది, వేదన ఎప్పుడు పోతుంది, రోదన ఎప్పుడు పోతుందని అడుగుతున్న అడుగు. ఇందులో ఏ రకమైన దుఃఖం అడిగిన వాళ్ళు ఎవరైనా ఒకరు ఉన్నారని చెప్పండి. ఆత్మానుభవం పొందే వరకు, చైతన్యానుభవం పొందే వరకు, వెలుగులోకి వెళ్ళే వరకు ప్రతి మనిషిని కూడా ఏదో కొరత, ఏదో ఒక వెలితి, ఒక రోదన, ఒక అశాంతి ప్రతి జీవుణ్ణి వెంటాడుతుంది. విష్ణు సహస్రనామాలు ఒక మాట ఉంది, ధర్మ సాధన గురించి. ఇప్పుడు మనం మేడపైకి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తాం? మెట్లు పెంచాడుతాం. మేడపైకి ఎలాగెడతాం? మెట్లు పెంచాడుతాం. అలాగే ధర్మం అనే మెట్లు నుంచి నువ్వు నడిచేస్తే అక్కడికి వెళతావు, కృష్ణార్జునులోకి వెళతాం, వైకుంఠంలో వెళతాం, ఆత్మ ఆత్మ హృదయకోహంలోకి వెళతాం. కానీ ధర్మంగా జీవిస్తూ, ధర్మం యొక్క ధర్మాన్ని జీవిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మాన్ని ఆధారంగా పెట్టుకుని ధర్మం అనే మెట్లు మీద నువ్వు నడుస్తూ వెళితే నువ్వు మోక్షంలోకి వెళతావు. కానీ ధర్మాన్ని విడిచిపెట్టి నీ తెలివితేట వల్ల నువ్వు మోక్షాన్ని పొందలేవు, ధర్మాన్ని ఆచరించిన వల్ల నువ్వు పొందగలవని విష్ణు సహస్రనామాల్లో భగవంతుడు చెప్తాడు. మెట్లు ఎవరంటే ధర్మమే మెట్లు. ధర్మం అంటే మీరు దానం చేయటం కాదు, ఒక జీవితం ఇలా ఎలా జీవిస్తే మోక్షం వస్తుందో, ఎలా జీవిస్తే మనకు ఆత్మసిద్ధి కలుగుతుందో, ఎలా జీవిస్తే మనకు ఆత్మశోధన కలుగుతుందో, ఎలా జీవిస్తే మనకు ఆత్మజ్ఞానం. ఎవరు పెళ్లి కూతురు ముస్తాబు చేయటానికి ట్రైనింగ్ పెట్టారు, క్లాసులు పెడుతున్నారు, దానికి ఏదో ట్రైనింగ్ 1000 రూపాయలు పుచ్చుకుంటున్నారు. పెళ్లి కూతురు ముస్తాబు చేసేటంటే విలువ కూడా లేదు చివరికి జ్ఞానానికి. ఈ మామూలు విషయాలకి ఎంత రీసెర్చ్ చేస్తానంటే తల ఎలా నూకోవాలి, పెళ్లి కూతురుని ఎలా చేయాలి, అన్నం ఎలా తినాలి, దీనికైతే భౌతిక విషయాలకే కాలు ఎలా నడపాలి, ఈ భౌతిక విషయాలు దీనికే ఇంత ప్రాముఖ్యత ఇస్తా అంటే ఆత్మజ్ఞానానికి మనం ఏమైనా ప్రాముఖ్యత ఇస్తున్నాము, దానికి ఏమైనా టైం ఖర్చు పెడుతున్నాము, దాని పట్ల ఏమైనా గౌరవం ఉందా మనకి అసలు? అంటే పొట్ట కోసం ఈ విద్యలకి ఇంత కష్టపడదంటే మనం జ్ఞాన సంపాదనకి మనం ఏం చేస్తున్నాం, అది జ్ఞాన సంపాదన కోసం మనం ఏం చేస్తున్నామని చెప్పడం కోసం చెప్తున్నాం. నీకు ధనం వస్తే ధనం నువ్వు కాదు, దారిద్ర్యం వస్తే దారిద్ర్యం నువ్వు కాదు, సంతోషం వస్తే సంతోషం నువ్వు కాదు, దుఃఖం వస్తే దుఃఖం నువ్వు కాదు. ఏ వచ్చినా నీ ప్రారంభాన్ని బట్టే వస్తావంటే అది బట్టి నువ్వు కాదు. ఇది బాగా అర్థం అవ్వాలి సబ్జెక్ట్. భగవంతుడు కూడా నీకు దారిద్ర్యం ఎందుకు పెడతాడంటే ఆ దారిద్ర్యం వల్ల నేను పొందే కొన్ని పాఠాలు ఉన్నాయి, ఆ పాఠాలు నేర్పడం కోసం దారిద్ర్యం జరుగుతున్నాడు. మీరంటే ఇష్టం లేకపోతే బండి ఓడ వస్తుంది, ఓడ బండ వస్తుంది. ఏంటి బండి ఓడైపోయిందండి, ఓడైపోయిందంటే అనుకుంటాం, మళ్ళీ ఆ వాడ బండి అయిపోయిందండి, బండి అయిపోయిందంటే మీరు చూసేవాడికి ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ భగవంతుడికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంచిన కర్మ విషయాన్ని అలా కలిగింది. జీవుడు కర్మ అంటే స్వాధీనమై ఉన్నాడు. నీకు ఏ రకమైన దుఃఖం నీకు వచ్చినది పూర్వజన్మలో నువ్వు చేసిందే, కానీ భగవంతుడు నీకు ఇచ్చింది కాదు అని సాక్షి. వారు ఉంటారంటే ఊరక ఉంటారు, కర్మ ఫలదాత. నువ్వు చేసిన దానికి నీకు పరిచయం ఇస్తారు, ఆ విషయంలో మనకి అజాగ్రత్తగా ఉండరు. కానీ ఏది నువ్వు కాదు, ఇక్కడ భగవాన్ అన్నీ చెబుతున్నాడు చెప్పి, సంతోషం వస్తే సంతోషం నువ్వు కాదు, సంతోషం అహంకారానికి, దుఃఖం వస్తే దుఃఖం నువ్వు కాదు అహంకారానికి, నీ ధనం వస్తే ధనం నీకు కాదు అహంకారానికి. ధనం వచ్చినప్పుడు బాగా మనం పొంగిపోతూ ఉంటాం. మీరు ఎంత సంపాదించామని అంత సంపాదించామని కొంతమంది చెప్తారు, మనకు కలగా పూట వచ్చిరాదు, అది పైసా ఇస్తారంటే ఇవ్వడాడు. గోట రాఘారాజు గారు ఎక్కడైనా రూపాయి పెట్టి దానిమ్మ కేరకు ఉన్నారంటే, బస్తా కేరకు ఉన్నారంటే అడిగి మిగిలిన వాడు పైసాలు. అసలు వ్యాపారం చేసుకోవాడు ఎందుకు చేసుకుంటాడు, పైసలు మిగులుతాను కదా, అది ఇంటికి అమ్మంతుంది. వ్యాపారం వస్తే ఎందుకు చేసుకున్నాడు, ఏదో పైసలు లాభం కోసం ఆ పైసలు లాభాన్ని పెట్టాడు ఇంటికాడ తింది. ఆ పైసలు మిగలకుండా కూడా ఎఫెక్ట్ ఉంది రాఘవరాజు గారు మహామేధావు. ఆయనకి 1950వ సంవత్సరంలో 3000 ఎకరం ఉంది, 2003వ సంవత్సరంలో 7 ఎకరాలు. ఇది ప్రారంభం. మీకు ఇంటికి చెప్పినట్టు ఆక్షేపించడం కోసం చెప్పట్లేదు, విమర్శించడం కోసం అసలే చెప్పటం లేదు. కానీ ఆయన దగ్గర కూడా మనం నేర్చుకునే పవన్ 3000 ఎకరం పెట్టుకుని నిరాడంబరంగా ఉండేవారు. చాప మీద కూర్చున్నవారు ఎవరైనా అంటే మనం కూడా చాప మీద కూర్చున్నవారు. 3000 ఎకరం పెట్టుకుని ఏమీ ఆడంబరం లేకుండా ఉండేవారు. ఆయన దగ్గర కూడా మనం నేర్చుకునే విషయాలు ఉన్నాయి. విమర్శ కోసం చెప్పటం లేదు. 3000 ఎకరం 50 సంవత్సరాలు అయ్యేటప్పటికీ 7 ఎకరాల్లోకి వచ్చి వాళ్ళు అనుభవించలేదు, ఇతరులకు పెట్టలేదు. ఏమైపోయిందంటే ఏమైపోయింది అంతే, కర్మ విషయం. నథింగ్ ఇచ్చి ఊషది ఫర్ డెస్టినీ. ఆ ప్రారంభం ఏంటంటే జరుగుతుంది, ప్రారంభం ఉంటే నీకు ధనం వస్తుంది, ఒకవేళ ప్రారంభం సరిగ్గా అయితే నీకు ఉన్న ధనం పోతుంది. ఇదంతా ప్రారంభానికి కాలానికి లోపడు ఉంటాడు జీవు. ఇంతకీ భగవాన్ చెప్పి సూత్రం మీకు, మీకు ధనం వస్తే అది మీరు కాదు, మీకు దారిద్ర్యం వస్తే అది మీరు కాదు, మీకు 3000 ఎకరం ఉంటే అది మీరు కాదు, మీ 7 ఎకరాల్లోకి వస్తే అది మీరు కాదు, మీకు ఏదైనా చెడ్డ కర్మ ఉంటే అది మీరు కాదు, మీకు ఏదైనా మంచి కర్మ ఉంటే అది మీరు కాదు. ఇవన్నీ దేహం ఎంత నిజమో, లోకం అంత నిజమే, అదే అంతే నిజం. కానీ పరమార్థానికి, అంతిమ సత్యానికి, మోక్షానికి, బ్రహ్మముకి, మనం చెప్పుకునే గొడవకి ఏం సంబంధం లేదు కదా, అది నువ్వు కాదు. అది నువ్వు కాదు ప్పుడు దానికి అది నేను అనుకుని దుఃఖం తెచ్చుకుంటున్నావు. నీకు 10 ఎకరం ఉండొచ్చు, అది నువ్వు కాదు. నువ్వు 1 ఎకరం నీకు లేదు దారిద్ర్యం అనిపిస్తున్నావు, ఆ దారిద్ర్యం కూడా నువ్వు కాదు. దేహం అంతే నిజము, లోకం అంతే నిజము, దారిద్ర్యం అంతే నిజం, ధనం కూడా అంతే నిజం. కానీ పారమార్థిక సత్యం కాదు, అంతిమ సత్యం కాదు, పరమార్థం కాదు. నీకు ఒకవేళ కష్టం వచ్చిందనుకో నా కష్టం మీరు కాదు, నీకేమైనా అదృష్టం వచ్చిందనుకో అదృష్టం కూడా మీరు కాదు. అది నీకు అర్థమైతే మీరు ఇప్పుడు ఆనందంగా ఉండొచ్చు. నీ ప్రారంభంలో వచ్చింది మీరు పూర్వగ్రహంలో ఈ దేహము నేనైనా బుద్ధితో చేశారు కాబట్టి ఇప్పుడు దేహము నేనైనా బుద్ధితో మీకు అనుభవానికి వచ్చింది. చేసిన వారు అనుభవిస్తున్నారనే కాదు కదా అంటారు భగవాన్. ఎవరు చేశారు? అహంభావన చేసింది. ఎవరు అనుభవిస్తున్నారు? అహంభావన అనుభవిస్తున్నారు. మీరైతే కదా మీరు చేసింది మీరు కాదు, అనుభవించేది మీరు కాదు. ఒక పక్కన పెట్టి లోపలికి వెళ్ళిపోండి అంటున్నారు. ఎంత అద్భుతమైన టీచింగ్ వచ్చేవాళ్ళు. నేను ఆపుచేతున్నాయి వినండి, జాగ్రత్తలు చెవులు ఉన్న వాళ్ళందరూ శ్రద్ధగా వినండి. చేసింది అనుభవిస్తుంది, చేసింది మీరు కాదు, అనుభవించేది మీరు కాదు. చేసింది అహంకారం, అనుభవించేది అహంకారం. అది మీరు కాదు, ఇది మీరు కాదు. ఆ రెండు వదిలేదు, ఆ రెండు వదిలేసి మీరు వదిలేదు. మీరు ప్రయాణం ఎక్కడైతే భగవంతుడు ఉందో, ఈ మూలతలంపు ఎక్కడి నుంచి అయితే వస్తాడో, ఆ మూలతలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తాడో, ఆ మూలతలంపు మూలంలోనే నారాయణుడు ఉన్నాడు, ఆ మూలతలంపు మూలంలోనే సర్వేశ్వరుడు ఉన్నాడు, ఆ మూలతలంపు మూలంలోకి విడితే ఏ జన్మలు కాదన్న సంగతి తెలుస్తుంది. ఈ మంచి చెడులకు అచేతం, రాత్రికి పగలకి అచేతం, అది ప్రకృతికి అచేతం, పంచభూతాలకు అచేతం, సూర్యచంద్రులకు అతీతం. ఏ తేజస్సులో సూర్యుడికి వచ్చిందో, ఏ తేజస్సులో సూర్యుడు మనకు ప్రకాశం ఇస్తున్నాడో, ఏ తేజస్సులో చంద్రుడు మనకు చల్లదనాన్ని ఇస్తున్నాడు, ఎవరి భయం వల్ల ఈ పంచభూతాలన్నీ పనిచేస్తున్నాయో, మూలతలంపు మూలంలోనే ఆ వైభవం అంతా ఉండేది. అక్కడికి గురిపెట్టి నువ్వు వెళ్తానికి అక్కడికి ప్రయత్నం చెయ్యి. నీకు వచ్చే కష్యకాలు నిజం కాదు, అది అనుకే వ్యవహారం కాదు. చేసింది అనుభవిస్తుంది, మరి అనుభవించింది చేస్తూ ఉంటుంది, అదంతా వదిలేదు. పుట్టింది చచ్చిపోతూ ఉంటుంది, చచ్చిపోయింది పడుతూ ఉంటుంది. ఆ పడ వదిలేదు. నిద్రపోయినవాడు నేర్చుకుంటాడు, నేర్చుకున్నవాడు నిద్రపోతాడు, పుట్టినవాడు చచ్చిపోతాడు, చచ్చినవాడు పడతాడు. నీకెందుకు వెళ్ళి గొడవ అంటున్నారు భగవాన్. వండర్ఫుల్ టీచ్. నిద్రపోయినవాడు నేర్చుకుంటాడు, నేర్చుకున్నవాడు నిద్రపోతాడు, పుట్టినవాడు చచ్చిపోతాడు, చచ్చిపోయినవాడు పడతాడు. నీకెందుకు? నువ్వు చైతన్యం. ఈ మెరుపులతోటి కానీ, నిద్రతోటి కానీ, పుట్టుకతోటి కానీ, చావుతోటి కానీ నీకేమి సంబంధం లేదు. వేరేవో ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ షోస్, ఈ గొడవతో నీకు ఎట్టి సంబంధం లేదు. నువ్వు కల్పించుకున్న వాటితో తాదాక్ష్యం పొందటం వల్ల నాకు ఏదో వచ్చేస్తాను, ఏదో వచ్చేస్తాను. నీకేమి రాదు, నీకేమి రాదు, నీ ఏమి పోదు. ఉద్యోగం వచ్చినను ఉంటావు, ఉద్యోగం పోయినా నువ్వు ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్తావరా సుబ్బారాడు అంటున్నారు భగవాన్. శరీరం పుట్టకుండా, శరీరం వచ్చాకనే ఉన్నావు, శరీరం పోయాకనే ఉంటావు. అది నువ్వు, ఇది కాదు అది అని తెలుసుకోవడానికి నీకు శరీరం వచ్చింది. ఆ శరీరాన్ని కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించి నేను తెలుసుకో. ఆ తెలుసుకోకపోతే నువ్వు ఎన్ని సంపాదించినా మొదటి లేని సొమ్మలు. దుఃఖం వస్తే అది నువ్వు, నీకేదో నీకు ఇష్టమైన ఏదో జరిగింది, మీకు అర్థమవుతుంది, మీకు ఇష్టమైన ఏదో జరిగింది, దాంతో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నావు. నేను దుఃఖం వస్తుంది, అది ప్రారంభాన్ని బట్టి వచ్చి నువ్వు కావాలని తెచ్చిపెట్టుకోలేదు. దాంతో నీకు తాదా, దాంతో తాదాక్ష్యం పొందు పోయి, భగవంతుడితో తాదాక్ష్యం పొందు. అధర్థమైన జ్ఞాపకం పెట్టుకో, భగవంతుని జ్ఞాపకం పెట్టుకుని జ్ఞానం ఇస్తాడు. ఎందుకు పనికిరాని గొడవలను బుధాన్ని వేసి తిరుగుతావు? నువ్వు వచ్చిన పని చూసుకో, రోడ్డు మీద దుమ్మంటే నీ నీ ఎత్తి మీద వేసుకోకంటున్నాడు భగవాన్. అంటే అక్కర్లేని గొడవలకి వెళ్ళకండి, నీకు అవసరం లేని గొడవలకి వెళ్ళకండి. నీకు ఎంతవరకు అంతవరకు నీ డ్యూటీ మీరు చెయ్యండి. నీకు అవసరం లేని విషయాలు నీకు కలగ చేసుకుంటే నీకు అహంభావన పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతుంది, దేహబుద్ధి పెరుగుతుంది, శవబుద్ధి పెరుగుతుంది, దేహంతో తాదాక్ష్యం పెరుగుతూ ఉంటుంది. ఇది భగవాన్ చెప్పి మీరు ఏదో మంచి చేస్తంటే ఆ మంచితో దేహంతో తాదాక్ష్యం పోవాలి. మీరు కర్మయోగం, కర్మను చెయ్యండి, కర్మను యోగంగా చెయ్యండి. కర్మయోగం వల్ల మీకు ఏం రావాలి? తేలి కాదు, కర్మయోగం వల్ల వచ్చేది. లేదా కర్మయోగం వల్ల వచ్చేది మీకు అధికారం కాదు, కర్మయోగం వల్ల మీకు మోక్షం రావాలి అంటున్నారు భగవాన్. మీరు చేసే మంచి పనుల వల్ల మీకు కావాల్సింది ఏంటి? మోక్షం రావాలి. పేరు వచ్చిందని కూడా మోక్షం రావడానికి ఏం చేసుకుంటారా? పేరు లోపల అంతేదేమో, శని శివ అంతేదేమో, పేరు కూడా అంతేదేమో. కర్మని యోగంగా చెయ్యండి. ఆ కర్మని కర్మయోగం వల్ల కూడా మీకు మోక్షం వస్తుంది. మీరు స్వార్థం లేకుండా పనిచేస్తే, స్వార్థం లేకుండా ఆలోచిస్తే, లోకంతో కావాల్సింది పొంది ఈ సృష్టి అంతా పరమేశ్వరుడే. విశ్వాత్మ విష్ణు సహస్రనామాల్లో వస్తుంది. భగవంతుడు విశ్వాత్మ అంటే ఈ విశ్వానికి ఆయన ఆత్మగా ఉన్నవాడు ఆయనే, ఈ విశ్వానికి ఆధారంగా ఉన్నవాడు ఆయనే, ఈ విశ్వానికి ప్రాణం పోసిన వాడు ఆయనే. నువ్వు ఎవరిలో చూసినా, ఏ రూపంలో చూసినా, ఏ నామంలో చూసినా, అందరిలోనే ఆయన్నే చూస్తూ, ఆయన్నే ఆరాధిస్తూ, ఎవరికి ఏదో ఉపకారం చేయి, ఎవరికి ఏది మంచి చేసినా ఆయన్నే పూజిస్తున్నామని భావంతోడు చేస్తే నీకు మోక్షం వస్తున్నావే. కర్మ చెయ్యి, కర్మని యోగంగా చెయ్యి. నువ్వు చేసే కర్మ యోగం అవ్వాలి, కానీ నువ్వు చేసే కర్మ చేత నువ్వు బంధింపబడకూడదు. నువ్వు చేసే కర్మ వల్ల బంధింపబడితే నీకు పునర్జన్మలు వస్తాయి. నువ్వు చేసే పని వల్ల నువ్వు అజ్ఞానం నుంచి విడుదల పొందాలి. అంతేకాదు నువ్వు చేసే పనులు అజ్ఞానంలో కూరుకుపోకూడదు. మీరు నేను చెప్పిన మాటలు మీరు నమ్మద్దు. మా అడుగుదారం కాదు క్యాష్ పేరం. మీరు ఇంటికి వెళ్ళిపోండి, అందరూ ఇంటికి వెళ్ళిపోండి. మీ గదిలో మీరు ప్రశాంతంగా కూర్చోండి. నో అసోసియేషన్లో వెళ్ళిపోండి. అసోసియేషన్లోంచి నో అసోసియేషన్లో వెళ్ళిపోండి. ఇంటికాడ తలుపులు వేసేసుకోండి, కూర్చొని అక్కడ ఎవరు లేరు అనుకోకుండా అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. మీరు తలుపులు వేసేసుకుని లోపల కూర్చుని ఎవరో చూడట్లేదు అనుకోకుండా అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. మీకంటే ముందే కూర్చుంటాడు గదిలో. మీరు లోపల కూర్చొని గదిలో కూర్చోండి. కూర్చొని మీకు ఏదైనా తలంపు వస్తానికి మీ తలంపు ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తానని మీరు ఆలోచించుకోండి. ఆలోచిస్తే దేహము నేననే తలంపు నుంచి ఆ తలంపు వస్తుంది మీకు. అదే సైతం. అదే దాన్ని చెప్తే దేహాన్నే ఆత్మ అనుకుంటున్నావు, దేహాన్నే సత్యం అనుకుంటున్నావు, దేహమే నేననే బుద్ధి నీకు గమనించి ఎదిరించడమే సాధన యొక్క ప్రయోజనం. అంటే నువ్వు నాకు బాధ ఉంది అంటున్నాడు కదా, బాధ నీకు లేదు, నీ ఊహలు ఉంది, నీ తలంపులు ఉంది అంటున్నారు. అంటే భగవాన్ ఏమంటున్నాడు, నేను బాధపడుతున్నాను, నేను బాధపడదు. ఆ బాధ అనేది నీ ఊహ అంటే నీ తలంపు, నిజంగా లేదు. నీ బాధ నిజమనుకో, మీరు గాలి దగ్గరలో ఆ బాధ ఏమవుతాడు. భగవాన్ అంటున్నా జాగ్రత్త ఆలోచించండి. ఓ నీకు బాధ, నీకు బాధ నిజమనుకో, నాకేదో బాధగా ఉన్నా అంటున్నావు. ఆ బాధ నిజమైతే ఆ బాధ కూడా ఒక తలంపు, అది కూడా ఒక ఊహ, అది కూడా ఒక సంకల్పం. అంతేగాని ఆ బాధ నిజమైతే నీ గాఢ నిద్రలో ఆ బాధ ఏమవుతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీకు తలంపు వచ్చినప్పుడు బాధ తెలుస్తుంది, తలంపు లేనప్పుడు నీకు ఆ బాధ తెలియట్లేదు. గాఢ నిద్రలో నువ్వు శరీరం రహించడం, గాఢ నిద్రలో నువ్వు మనస్సు రహించడం, గాఢ నిద్రలో నువ్వు ప్రపంచం రహించడం. ఆ స్థితి నువ్వు జాగ్రత్త అవస్థలకు తీసుకురావాలి అయ్యా. అప్పుడు బాధ లేదు, దుఃఖం లేదు, పునర్జన్మలు లేవు. నీకు నీకు ఎంత దుఃఖం ఉన్నది నీకు కనిపించే అది తలంపే, నీ ఊహే. భగవాన్ చెప్తున్నారు అది నీ తలంపేనువయ్యా, నీ ఊహే అది నిజం కాదు. చేసినవాడు అనిపిస్తున్నాడు నీకు ఇంటికి రాకూడదు. ఎంత అపూర్వమైన టీచర్ టీచింగ్ మీరు ఏం చేయలేదు. ముందు తర్వాత చేసినవాడు అనిపిస్తున్నాడు, నువ్వు చేయలేదు. అది అర్థమైతే నీకు అసలు అనిపించే ప్రశ్న లేదు. మాది ఈ మధ్యన చాలా లోపల ఆనందం ఉందా, నీకు లోపల జ్ఞానభాస్కరుడు ఉన్నాడు, జ్ఞానసూర్యుడు నీ లోపల ఉన్నాడు. మీరు ఎన్ని ఎంతమంది దేవతల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని యాత్రలు తిరిగినా, ఎన్ని నదుల్లో మీరు స్నానం చేసినా చివరి హృదయం దగ్గరికి రావాల్సిందండి. మోక్షం మోక్షం పొందాలి, నిర్వాణ సుఖం పొందాలంటే చివరికి దగ్గర మన హృదయం దగ్గరికి రావాల్సింది. ఇక్కడ రావాల్సిందే మన సెంటర్లోకి మనం రావాల్సింది. మనం ఏదిగా ఉన్నామో, అది ఎక్కడ ఉంది, ఇక్కడ హృదయంలోనే ఉంది. అది పొందటానికి ఇక్కడ రావాల్సిందే. దీన్ని పొంది ఇక్కడ ఉన్న సద్వస్తువుని, ఇక్కడ ఉన్నటువంటి చైతన్యాన్ని చూశాక లోకాన్ని చూస్తే అంత లోకం కూడా చైతన్యంగానే కనిపిస్తుంది. అందుకే భగవాన్ చెప్పాడు, నిన్ను చూసుకున్న లోకాన్ని చూడు. నిన్ను చూసుకున్న లోకాన్ని చూస్తే లోకం చేత నువ్వు బంధింపబడు. నీ హృదయంలో ఏముందో లోకంలో కూడా అదే వ్యాపించి ఉంది. పరమేశ్వరుడు లోకం అంతా వ్యాపించబడి ఉన్నాడు. అదే భగవద్గీత చెప్పాడు స్వామి, పరమేశ్వరుడు ఈశ్వరుడు లోకం అన్ని కాలాల్లో ఉన్నాడు, అంతలా వ్యాపించబడి ఉన్నాడు. అయితే మనం పరిమితులు పెట్టుకుంటున్నాం. మనం ఆ పరిమితుల వల్ల, హద్దుల వల్ల మనకు దుఃఖం వస్తాం. మనకి రాని థింకింగ్ వల్ల దుఃఖం వస్తాం. అలా మన ఆలోచనలోనే తేడా ఉంది. ఆ భేద బుద్ధి వల్ల, ఆ జన్న బుద్ధి వల్ల, రాని థింకింగ్ వల్ల మనకి అసలు దుఃఖం వస్తుంది. మనిషి వారు ఇలా అన్నారండి, వీరు ఇలా అన్నారని భగవంతుడు ఎవరని చెప్తే వారంటే ఎవరని, వారు వారంటే వారు అహంకారం అని. వారు ఎలా అన్నారు, మీరు ఇలా అన్నారంటే భగవాన్ అన్నారు, వారంటే ఎవరని, వారంటే అహంకారం అని. అంతే కదా, వారు ఇలా అన్నారంటే అహంకారం అని. చైతన్యం ఏం అనదు, చైతన్యం ఏమన దేహం కూడా ఏం అనదు. మరి అన్నవారు ఎవరు? చైతన్యం ఏం మాట్లాడదు. దేహానికి మాట్లాడే శక్తి లేదు, మాట్లాడే శక్తి ఉంటే శ్మశానానికి ఎవరు వెళ్ళరు. దేహానికి మాట్లాడే శక్తి లేదు, దేహానికి మాట్లాడే శక్తి లేదు. శక్తి ఉంటే ఆతేపంలో శ్మశానానికి ఎవరు వెళ్తారు. మనం తీసుకెళ్ళి మరి ఎలక్ట్రీ ఇంటికి వచ్చేస్తారు అందరం. దేహం నాదని నేను చెబుతాను. అంతేకాదు దేహానికి నేనైనా తలంపు లేదు. దేహానికి నేనైనా తలంపు ఉంటే ఆత్రేయపరంలో ఎవరు శ్మశానానికి వెళ్ళరు. అందరూ ఇళ్ళకు వచ్చేస్తారు. తిరిగి అందరూ ఇళ్ళకు వచ్చేస్తే నీకు గదులు ఖాళీ ఎలా అవుతుంది? ఎవరో కొంతమంది చచ్చిపోతున్నారు కాబట్టి మా ఇంట్లో గదులు ఖాళీ అవుతున్నాయి. మీరు ఎవరో చచ్చిపోతే ఇంట్లో ఏ గది ఖాళీ అవ్వదు. తర్వాత మీరు 100 ఎకరం సంపాదించిన, మీకు సంపాదించే శక్తి తగ్గిపోయిన తర్వాత, మీకు భవిష్యత్తు కోసం చెప్తున్నాను, మీరు మంచాన్ని పడ్డాక మిమ్మల్ని ఎవరు గౌరవించిన గుర్తులో పెట్టుకోండి. ఒకవేళ గౌరవించబడి మీరు ఏం బాధపడకండి. గౌరవించబడి మీరు ఏం బాధ, అది కూడా ఒక దేహ ప్రార్థన. అది మీరు ఒక అలా అది మనం గౌరవించకపోయినా అది ఈశ్వర సంకల్పమే, గౌరవించినా ఈశ్వర సంకల్పమే. అనవరం అహంకారానికి, గౌరవం అహంకారానికి, అభిమానం కూడా అహంకారానికి, అన్ని అహంకారానికి. అది ప్రపంచం యొక్క పోకడ అనుకోండి, ప్రపంచంలో దేనికి అప్సెట్ అవ్వద్దు మీరు. ఇంకేంటి అలా గౌరవం ఒక్క తోక వంకరగా ఉంటుంది, ప్రపంచం కూడా అంతే అనుకో. ఒక తోక నిదానంగా ఎవరు చేయగలరు, లోకం కూడా అంటుంది. అంటే భగవాన్ ఏమంటాడంటే, ఇప్పుడు మనం పుట్టక ముందు ఈ లోకం ఉంది, మనం చనిపోయిన తర్వాత ఈ లోకం ఉంటుంది, మధ్యలో మనం వచ్చాం, మీకో పాత్ర ఇచ్చాడు, నాకో పాత్ర ఇచ్చాడు, మిమ్మల్ని ఒక వ్యవసాయం ఉన్నాడు, నన్ను ఒక వ్యవసాయం ఉన్నాడు, మీ వ్యవసాయాలు మీరు మీ పాత్ర ఇచ్చిన మీరు పోషించుకుని వెళ్ళిపోండి, నాకు ఇచ్చిన పాత్ర నేను పోషించుకుని వెళ్ళిపోతాను. ఈ ప్రపంచం అనేది ఒక డ్రామా, ఈ ప్రపంచం అనేది ఒక లీల, ఇది ఒక మాయ, ఇది ఒక నాటకం. ప్రపంచం అనేది నాటకం. కొంతమంది అనేక మంది అనేక పాత్రలు ఉంటాయి. మీకు ఒక పని ఇచ్చాడు, ఈ పని మీరు చేయండి, నాకొక పని ఇచ్చాడు, నాకొక నేను పని చేస్తాను, మీకు మీరు చేసి పని అశ్రద్ధగా చేస్తే రాబోయే గ్రామంలో మీకు ఆ పని అప్పచెప్తాడు. మీరు ఏదైనా పని చేసి మీరు చేసిన పని, మీరు చేస్తున్న పని శ్రద్ధగా చేస్తే, ఇష్టంగా చేస్తే, ప్రేమగా చేస్తే, కర్మకు అతీతమైనటువంటి పని లేని స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. మీకు వచ్చిన పని మీరు అశ్రద్ధగా చేస్తారనుకోండి, రాబోయే గ్రామకి ఆ పని అప్పగించి మళ్ళీ మొట్టికాయలు మొట్టి చేయిస్తాడు. కొంతమంది రేపు 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 అనుకుంటూ ఉంటారు, మరి బలవంతాలు మీ చేత ఆ పని ఎప్పుడో చేస్తారు. ఏ రోజు పని ఆ రోజు చేసేసుకోవాలి మనం, ఏ రోజు పని ఆ రోజు చేసుకోకుండా రేపు 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 అంటే మన అంట్లన్నీ కూడా మళ్ళీ ఒకరోజున చదవాలి. అలాగే ఏ జన్మలో పని ఆ జన్మలో మనం పని చేసేసుకుంటే పండిన స్థితికి తీసుకుపోతాడు. సత్పురుషులతో సహవాసం చేస్తే ఆ సత్సంగంతో సంబంధం లేకుండా మన రోజుల్లో తీసుకుపోతాడు. ఇంకా సత్సంగాలు ఎక్కడ జరుగుతున్నాయి, సత్సంగాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఇంకా కాదుకి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ఆచార్య వారు అంటారు, శంకరాచార్య వారు, అసోసియేషన్ గుడ్డి అసోసియేషను మూడు అసోసియేషన్కి తీసుకుపోతుంది. సత్పురుషులు సహవాసం ఎటువంటి పెట్టండి, మీకు కాలాన్ని చేయిస్తారటండి, కోరికని చేయిస్తారటండి. ఏంటి మన కాలక్షేపం అవటం లేదని అనిపించదట్టు సత్పురుషుల సహవాసం నుంచి మీరు ఎందుకు వెళ్ళిపోయాక మన కాలక్షేపం అవటం లేదంటే అనిపించదట్టు కాలాన్ని దాటి వెళ్ళిపోతారటండి. అదే మీ సత్పురుషులను వైభవం ఆచార్య స్వాముల వారు చెప్తారు. కానీ వాళ్ళు దొరకటం కష్టం అనుకోండి, జ్ఞానానికి అందరూ అర్హులే, మీకు కూడా జ్ఞానం వస్తుంది. కానీ మాకు జ్ఞానం రాదు జ్ఞానం రాదు అలా అనుకోకుండా, అలా అనుకోవటం మళ్ళీ ఆటంకం. మీరు కూడా మోక్షాన్ని పొందుతారు, మాకు మోక్షం రాదేమో అని అనుకోవద్దు. అనుకోవటం కూడా ఒక తలంపు, ఆ తలంపు మళ్ళీ మీకు ఆటంకంగా ఉంటుంది. మీరు ఆత్మవిశ్వాసం బట్టి ఎప్పుడు పోగొట్టుకోవద్దు, ఆత్మస్థైర్యం పోగొట్టుకోవద్దు. మీ ఆత్మవిశ్వాసం వల్ల, మీ ఆత్మస్థైర్యం వల్ల మీరు బాగుపడతారు. ఎవరైనా మీ మీద అసూయ కలిగి మిమ్మల్ని విమర్శించినా మీరు కంగారు పడకండి. అవసరమైనప్పుడు ఆలోచించండి, అదే పనిగా ఆలోచించుకుని తలకాయ పోటు తెచ్చుకోకండి. మీకు నమస్కారం పెడతాంటే మీ ముక్కుకి కళ్ళకి కదా మీకు నమస్కారం పెడతాను, మీకున్న సహృదయానికి మీకున్న సద్బుద్ధికి నమస్కారం పెడతాను. అందుకని మీ ముక్కు కాదు, మీరు కట్టుకున్న బట్టలకి కాదు. అయ్యా మీరు మాట్లాడే భోజనం కాదు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ పొట్టలు వేయదు, పొట్టలు పోయి ఎక్కువ వేయద్దు, పొట్టలు అన్నం పొట్టగా అన్నం ఎక్కువ పెట్టేయకండి. కొంతమంది భోజనం చేసి అన్నీ మంచమే పడిపోతారు, కొంతమంది భోజనం చేసిన తర్వాత ఒక గంట కూడా ఆగరు, వెంటనే మంచమే పడిపోతాడు, తొందరగా గుండె జబ్బులు వస్తాడు. కొంతమంది చెయ్యి చెయ్యి ఇలా కడుక్కుంటారో వాష్ చేసుకుంటారో ఇది మంచమే పడిపోతాడు. భోజనం చేసిన వెంటనే మీరు వెంటనే మంచమే పడిపోతే చూడటం దిగలేదు గుండె జబ్బులు. డాక్టర్ గారు కలిగించి లక్ష 50,000 పుచ్చుకుంటున్నారు, భయపడుతుంది. మీరు పదింటికి భోజనం చేసి పని నేను నిద్రపోయినా పర్లేదు, భోజనం చేసిన వెంటనే నిద్రపోతే మటుకు గుండె జబ్బు వచ్చే అవకాశం. అని చెప్పి మాటల కాదు జాగ్రత్తగా, నిద్ర అతిగా పనికిరు రాదు, అతి నిద్ర పనికి రాదు. రోజుకు 6 గంటలు 7 గంటలు నిద్రపోవచ్చు, అతి నిద్ర పనికి రాదు. అతిగా మాట్లాడటం పనికి రాదు. ఎక్కువ మౌనం మంచిది, మౌనం పొందిన వాళ్ళు ఎక్కువ మంచి పనులు చేస్తారు. కొంతమంది గంభీరంగా ఉంటారు, లోతుగా ఉంటారు, మౌనంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. కొంతమందికి కంచం మంచం, మంచం తర్వాత కంచం, కంచం తర్వాత మంచం. కొంతమంది అంటూ ఉంటారు, మీ ఆయన ఎలా ఉన్నారంటే మా ఆయన మంచంగా సరిపడి మనిషి అంటూ ఉంటారు. అంటే పొలం వెళ్ళడం ఏమి చూసుకోవడం చెప్పడం కోసం ఏమంటారంటే, పొలం వెళ్ళడం ఏమి చూసుకోడు, ఏదో మా పుట్టినదాన్ని చేసింది ఆయన పోషిస్తున్నారు, మనిషి మటుకు మంచంగానే సరిపడి ఉన్నాడు, పని పాటు లేదు. మనిషి చూస్తే మంచం, ఏదో చేసుకోవాలని బుద్ధి కలగటాలి, కానీ మనిషి చూస్తే మళ్ళీ బాగానే ఉంటాడు, ఉండగా ఉంటాడు, మంచం సరిపడే ఉంటాడు. మీ స్త్రీలలో కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, బాగా తెలివైన వాళ్ళు ఉన్నారు. మీలో కూడా చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుగు జాతులు అనేది పురుషుల సమయం కదా, ఇప్పుడు అబ్బాయిల అబ్బాయిల కంటే అమ్మాయిలకి మార్కులు ఎక్కువ వస్తున్నాయి. మరి కాలేజీల్లో కూడా అమ్మాయిలకి ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ఈ మధ్యలో ఒక అమ్మాయి ఉంది, మాకు రిజర్వేషన్ వల్ల రావక్కర్లేదని నాకు మార్కులు రాకడల కదా, 30% రిజర్వేషన్ నాకు అక్కర్లేదు, మార్కులు తెచ్చుకుని ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకుంటానంటున్నాడు. రిజర్వేషన్లో మాకు అక్కర్లేదు అంటాను, 30% రిజర్వేషన్ మాకు అక్కర్లేదు. ఈ మధ్యన అన్నింటిలోనే లేడీస్కి రిజర్వేషన్ అంటున్నారు, నాకేం రిజర్వేషన్ అక్కర్లేదు, మార్కులు బట్టే సీట్ తెచ్చుకుంటాను, కానీ రిజర్వేషన్ అక్కర్లేదు మాకు, అంటే పురుషుల కంటే ఎక్కువ మార్కులు నేను తెచ్చుకుంటానని చెప్తాను అమ్మాయి. అది మీలో కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, బుద్ధిమంతులు ఉన్నారు, సంసారాన్ని చక్కబెట్టుకుంటున్నారు. మీరు మీ ఆయన పెరస ఖాళీ చేస్తాంటే మీరు దింపుతున్నారు. తెలివి చేస్తే పురుషుల సొమ్మే కాదు, తెలివి మీలో కూడా చాలామంది తెలివిగల వాళ్ళు ఉన్నారు, చాలా యోచనా పనులు ఉన్నారు. తర్వాత పురుషుల కంటే స్త్రీల్లో సహనం ఎక్కువ ఉంటుంది, పురుషుల కంటే స్త్రీల్లో ఓర్పు ఎక్కువ ఉంటుంది. ఎక్కడున్నాం? ఆ జ్ఞాన భాస్కర్ని హృదయంలో ఉన్నాడు. అంటే నీకు భ్రాంతి, నీ దుఃఖం అనేది దుఃఖం వస్తుందంటే నీ భ్రాంతి ఉంది, భ్రాంతి పోతే ఏమి లేదు. దుఃఖానికి కారణం భ్రాంతి, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకోవడం దుఃఖానికి కారణం, నువ్వు అసత్యాన్ని సత్యం అనుకుంటున్నావు దానికే నీ దుఃఖానికి కారణం, నిజం కానిదాన్ని నిజం అనుకుంటున్నావు అదే నీ దుఃఖానికి కారణం. దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు, దేహాన్ని సత్యం అనుకుంటున్నావు అదే నీ దుఃఖానికి కారణం, కానిదాన్ని అవును అనుకోవడం నీ దుఃఖానికి కారణం. అంటే ఆత్మే నిజం, ఆత్మే చైతన్యం, ఆత్మే శాంతి, ఆత్మే జ్ఞానము, ఆత్మే ఆనందము. దాన్ని గమనిస్తే నీకు బాధ ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది, అశాంతి ఎక్కడుంది. ఆత్మే శాంతి, ఈ లోపల ఉంది శాంతి. 10 మంది ఎక్కువ కాలం బతకాలి, ఎక్కువ కాలం బతకాలా, ఎక్కువ కాలం బతకటం కాదని మోక్షం, మన అజ్ఞానంలోంచి బయటకు రావాలి అది మోక్షం. మనం పరమేశ్వరం ప్రార్థించవలసిందండి, ఇంకో 4 సంవత్సరాలకి రోజు సంసారం ఉంది, రిపిటేషన్, ఇవాళ తాగిన కాఫీ రేపు, ఇవాళ తిన్న ఇడ్లీ రేపు, ఇవాళ తిన్న ఇడ్లీ రేపు తింటాం, 70 ఏళ్ళ నుంచి అన్నం తింటాం, ఇంకో 10 ఏళ్ళు బతికినా అదే అన్నం, అదే కాఫీ, అదే టీ, అదే సంసారం. సంసారం అంటే రిపిటేషనే సంసారం. అంటే ఇంటికి ఎక్కువ కాలం బతకండి, బతికేది మీ లైఫ్ స్పాన్ ఉంటే ఎక్కువ కాలం బతకండి మంచిదే, ఎక్కువ కాలం బతకడం కాదు. ఆ దేహాభిమానం ఎంతవరకు తగ్గుతుంది, అజ్ఞానం ఎంతవరకు తగ్గుతుంది, మనం ఎంతవరకు జ్ఞాన సంపాదన చేస్తున్నాం, ఆ జీవలక్షణాల్లోంచి విడుదల పొందామా, అజ్ఞానంలోంచి విడుదల పొందామా, అది చూసుకోవడం ఎక్కువ కాలం బతకడం కాదు. మీరు అనుకున్నా అనుకోకపోయినా ప్రారంభాన్ని బట్టి బతుకుతారు. మీరు తొందరగా చచ్చిపోవాలంటే చచ్చిపోరు, ఎక్కువ కాలం బతకాలంటే పదవి. మీ దేహ ప్రారంభాన్ని బట్టి మీ జీవిత యాత్ర ఉంటుంది, మీ లైఫ్ స్పాన్ కూడా అంతే. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేహంలో నుంచి విడిపట్టడానికి మీరు ఏం సాధన చేయక్కలు, ఎవరు ఎవరు చాలొస్తుంది, తుక్కుని తీసుకొచ్చి మశానంలో పడేస్తారు. అదే మనం పడేసే వాళ్ళు ఎవరు లేకపోయినా పంచాయతీ వాళ్ళైనా పడేస్తారు, ఏం బాధపడక. ఈ మధ్యన కొడుకు తల్లి కొడుకుతో తల్లి అంటున్నాడు, తల్లితో కొడుకు అంటున్నాడు, మరి నీకు మొత్తం అంత ఆస్తి అంతా నాకు ఇచ్చేయటం లేదు, మరి నువ్వు చచ్చిపోతే నేను తీసుకెళ్ళాను. ఆ తల్లితో కొడుకు ఏమన్నాడంటే, మొత్తం నీకున్న ఆస్తి అంతా నాకు రాసే, నువ్వు చచ్చిపోయినప్పుడు శ్మశానంలో తీసుకెళ్తానంటే నా కోసం నీకు తీసుకెళ్ళక్కర్లేదు, ఈ శవం వాసన భరించలేక నువ్వు తీసుకెళ్తావు అంటారు. నేను చచ్చిపోతానంటే ఇంట్లో పెట్టుకుంటావు, వాసన నీకే వస్తుంది, వాసన భరించలేక నేను తీసుకెళ్ళి వలకాడలో పడేస్తావు, నీ స్వార్థం కోసమైనా పడేస్తావు, వాసన భరించలేక అంటారు. నేను చూడను, నీ ఆస్తంతో నాకు రాజిస్తే నేను బాగా ఏం మిగలకుండా ఎందుకు అవి కాలిపోలేదు నీ చేస్తానని చెప్తున్నాడు వాడు. అంటే తల్లి ఏమంటానంటే, నన్ను శ్మశానానికి తీసుకెళ్ళి కాల్చడానికి నువ్వేం పెద్ద ప్రయోజనంగా చేయక్కర్లేదు, చచ్చిపోయి ఇంటికి పెట్టుకుంటే ఎన్నాళ్ళు పెట్టుకుంటావు, ఇంట్లో వాసన భరించలేవు, ఆ వాసన భరించలేక తీసుకెళ్లి దహనం చేస్తావు, నా స్వభం నీ స్వార్థం కోసం నువ్వు చేస్తావు, నా కోసం ఏం చేయక్కర్లేదు అని చెప్పింది. అంటే ముందుకు ఇచ్చినవాడిని ఎవరు ఏం చేయలేదు, బాగా చెప్పింది ఆవిడ, ఆ కొడుకు తగ్గట్టే ఆవిడ సమాధానం చెప్పింది. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారనుకున్న వాళ్ళంటే మనకు ఇష్టం లేదంటే ఇంట్లో పెట్టుకుంటాము, తీసుకెళ్ళి మనది దహనం చేసేస్తాం, అదే తల్లి చెప్పింది ఆ కొడుకు చోట. ముగిస్తున్నా, దగ్గరికి వచ్చేసాం, అంతా ఆనందమే, అంతా ఆనందం. ఈ రోజు బాగుంటే ఆనందం, బాగోకపోతే ఎడి చూసిన ఆనందం. ఈ రోజు అనుకూలంగా ఉంటే ఆనందం, అనుకూలంగా లేకపోతే ఇవన్నీ నిజం కాదు కదా, ఇవన్నీ నీకు అనుకూలంగా ఉన్నా నిజం కాదు, ప్రతికూలంగా ఉన్నా నిజం కాదు, ఎడి చూసి నేను ఆనందం. ఏమి లేదు భయ, ఇంకే భగవాన్ స్తోత్రం చెప్తున్నారు, సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నాయో నీ హృదయంలో అంత ఆనందం. సముద్రంలో ఎంత నీరు ఉందో నీ హృదయంలో తరగదు. మీరు వ్యాసకాలం వెళ్ళి సముద్రంలో చూస్తే ఒక అంగుళం కూడా తగ్గదు. సముద్రంలో ఎంత నీరుందో నీ హృదయంలో కూడా అంతే ఆనందం. దాని దానికల్లా అడ్డు ఒకటి, నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోవటం, నువ్వు కాని దాన్ని, నువ్వు కాని దేహం, నువ్వు కాని మనస్సుని నువ్వు అనుకోవటం. అంచేది నీకు లోపల ఉన్న ఆనందం దొరకటం, దాన్ని ఛేదించటమే జ్ఞానం. నువ్వు కానిది సముద్రంలో ఎంత నీరుందో నీ హృదయంలో ఆనందం ఉంటుంది, కానీ నీకు గోచరం అవటం లేదు, నీకు తెలియదు, నీ చేతికి అందటం లేదు ఆనందం. దీని కారణం ఒకటి, 90 కారణాలు లేవు. దేహము నేను, దేహమే సర్వస్వం, దేహమే సత్యం, దేహమే ఆత్మ, దేహమే నేను అనే తలంపు వల్ల, అనే మూల తలంపు వల్ల, ఆ ప్రథమ తలంపు వల్ల, ఆ ప్రధాన తలంపు వల్ల నీకు హృదయంలో ఆనందం నీకు అందటం లేదు. నువ్వు ఏ రకంగా సాధన చేసినా, ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఆ మూల తలంపును ఛేదించటమే, దేహంతో ఏ తలంపు అయితే తాదాత్యం పొందుతుందో ఆ తలంపుని ఛేదించటమే నీ సాధన యొక్క గమ్యం, నీ సాధన యొక్క ప్రయోజనం. మనకు తెలుసున్న ఆనందం ఉంది, తెలియకపోయినా ఆనందం. తర్వాత ఇంకోటి, ఇష్టాయిష్టాలతో ఒక రకంగా మనం బయటపడగలం. ఇన్ని చాలా రూపాలు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక రూపానికి ఒక పేరు ఉంటుంది, ఇవన్నీ వ్యవహారం కోసం పెట్టారు. ఏ రూపాన్ని చూసినా భగవంతునే చూడండి. వాళ్ళ మంచివాళ్ళు వచ్చేది, చెడ్డవాళ్ళు వచ్చేది, మనకెందుకు? వాళ్ళకి మంచి ఉంటే మంచి ఎదురొస్తుంది, చెడు ఉంటే చెడు ఎదురొస్తుంది, ఆ గొడవ మనకెందుకు? అందరి దేశాల్లోని మీరు, అందరి శవాల్లోని మీరు భగవంతునే చూడండి. మన అందరికీ ఆస్తి లేకపోయినా తరగతి తలవకులకు తరవ శరీరం ఉంది కదా, మనకు ఆస్తి లేకపోయినా అందరికీ తరవ శరీరం ఉంది కదా, అందరికీ తరవ దేహం ఉంది. బ్యాంకులో డబ్బు లేకపోయినా శరీరం ఉంది, అందరికీ తరవ దేహం ఉంది. మీరు మనం ఏం చేయాలంటే, ఇది ఒక చిట్కా ముగిస్తున్నాను, అందరి దేహాల్లోనే మీరు భగవంతుని చూడటం నేర్చుకో, అన్ని వస్తువుల్లోనే భగవంతుని చూడటం నేర్చుకోండి, అన్ని పేర్లలోనే భగవంతుని చూడటం నేర్చుకోండి. భగవంతుని సంకల్పం లేకుండా దేహం రాదసం. అలాగే అందరి దేహాల్లో భగవంతుని చూడటం నేర్చుకుంటే మనకి హెచ్చు తగ్గులు తగ్గిపోతాయి, రాగద్వేషాలు తగ్గిపోతాయి. వాళ్ళు మంచివాళ్ళు అయితే చెడ్డవాళ్ళు అయితే మనకెందుకు? వాళ్ళకి ఏది ఉంటే ఎదురు వస్తుంది, మనం చేసింది ఎదురు వస్తుంది, కానీ చేయింది ఎదురు రాదు. ఒకరు ఎక్కువ తింటే ఇంకొకరు కడిపినప్పుడు రాదు, ఆ చిన్నవాడితో వస్తుంది. ఎవరికి అతిగా తిన్నాడనుకోండి, వాడికే కడిపినప్పుడు వస్తుంది, కానీ మీకు రాదు. ఎవరు ఎవరి ప్రారంభంలో ఏదంటే అది వస్తుంది, ఆ గొడవలు మీరు వదిలేయండి. మనం బాగుపడటం నేర్చుకోవాలి. ఇది ఇక్కడ భగవాన్ చెప్పి, ఎవరో ఇతరుల గొడవలు ఎందుకోయా, నువ్వు బాగుపడవు, నిన్ను బాగు చేసుకోవడం నీకు చేత కాదు. ఏంటి దేశాన్ని బాగు చేస్తానంటావు, ఎందుకు వచ్చింది ఈ పిచ్చ మాటలు, ఎందుకు వచ్చింది నీ పిచ్చ మాటలు? ఎన్నాడేసి తిరుగుతారు మీరు, మీరు బాగుపడటం మీకు చేత కాదు. మీరు బాగుపడకుండా నేను దేశాన్ని బాగు చేస్తానంటారేంటి? ఇంకో రహస్యం ముగింపులో మీకు చెప్తున్నాను, మీరు గోడ కట్టడం కంటే, నీతులు తవ్వడం కంటే మంచిదే చేయండి, వద్దంటం లేదు. మీరు బాగా సాధన చేసి మీరు శాంతిగా ఉంటే, మీరు పవిత్రంగా ఉంటే, మీరు సుఖంగా ఉంటే, మీరు ఆనందంగా ఉంటే దేశం బాగుంటుంది. ఈ మాటలు ఎక్కడికి మోసుకెళ్ళకండి. అంటే మీరు శాంతిగా ఉండగలుగుతున్నారనుకోండి, మీరు జ్ఞానంలో ఉండగలుగుతున్నారనుకోండి, భాషంగా ఈ గ్రామానికి, ఆత్రేయ పురాణానికి ఎప్పుడు సేవ చేసిన వాళ్ళకంటే నీ ద్వారా ఈ గ్రామానికి మంచి జరుగుతుంది. మనం నిగ్రహం అన్నిటికంటే ముఖ్యం నమ్మకం విడిచిపెట్టకండి, నమ్మకం విడిచిపెట్టకండి. ఈ లోపల అహంభావం ఉబ్బుకుతా ఉంటుంది, ఈ భూమి గట్టి పెట్టకముందు మురగలు ఈ భూమి గట్టి పడకముందు, గట్టి పడ్డాకే దేవకుడు వచ్చి ఈ గట్టి పడకముందు మురగలు చెమ్మకం చెమ్మకమండి. లోపల మీ మన అనుభవం కూడా ఏంటంటే మురగలు వేస్తా ఉంటుంది, నువ్వు ఉమ్ముకుతా ఉంటుంది లోపల. భగవాన్ అంటారు కదా, మీరు ఎక్కడున్నా ఒకటే, మీరు నమ్మత కలిగి ఉండి అహంభావ రహితంగా ఉంటే ఎక్కడుంటే ఉంది, ఎక్కడున్నా ఒకటే. భీమవరంలో ఉన్నా, కాకినాడలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఎక్కడున్నా ఒకటే, ఎక్కడున్నా ఒకటే. అహంభావరైతే చిత్ర పొందినాడు దేశ కళలకు నిర్మితులు, ఓ దేశానికి అచేతం, కాలానికి అచేతం, ప్రకృతికి అచేతం, నేతకి అచేతం, జన్మలకి పునర్జన్మకి అన్నిటికీ అచేతం. ఓ నేత కూడా వాడిని బంధించడం, అదే వైకుంఠం. నేను కాలక్షేపం మాట్లాడుకోకండి, న్యూస్ పేపర్లో రాసి మాటలు మాకు నమ్మాలని అంటుంది, కానీ భగవంతుడికి చెప్పిన మాటలు మనకి మనకు నమ్మాలని అంటాం, అది మనలో ఉన్న దోషం కాదు. న్యూస్ పేపర్లో ఎవరైనా ఏదో రాస్తే నమ్మాలనిపిస్తుంది, కానీ భగవంతుడు చెప్పిన మాట మటుకు మనకి నమ్మాలనిపించదు. మన కారణం మన మెదడులో ఉన్న దోషం, మన మెదడులో ఉన్న పాపం, మన మెదడులో ఉన్న బలహీనత, మన మెదడులో ఉన్న పొరపాట్లు, అదే కారణం. కానీ భగవంతుడు చెప్పింది అసత్యం కాదు. మన బలహీనతలు, మన పొరపాట్లు, మనలో ఉన్న దోషాలు భగవంతుడు చెప్పిన వాక్యాన్ని నమ్మనివ్వండి. అందుకే కృష్ణుడు చెప్తాడు, అనేక జన్మల్లో కర్మ పవిత్రుడు అవ్వలేదు, అనేక జన్మలు కృషి చేస్తున్నా కానీ నువ్వు పవిత్రుడు అవ్వలేదు. నువ్వు పవిత్రుడు అయితే కానీ ఈశ్వరుడు యొక్క వైద్యుడు నీకు గుర్తింపుకు రాదు. నీ పుత్రుల గురించి, సావుడి గురించి భగవద్గీతలో చెప్తాడు. కానీ రమణ మహర్షి గారు ఎవరంటారు, రమణ మహర్షి గారు ఏమంటారంటే, పుట్టినవాడు చచ్చిపోతాడో సత్యమైన పడతాడు నీకెందుకు ఏ గొడవ అంటారు. నీ పుట్టుకలు కూడా చావులు కూడా నీకెందుకు, పుట్టినవాడు చనిపోతాడో చనిపోయినవాడు పడతాడో, పుట్టిది నువ్వు కాదు చనిపోయేది నువ్వు కాదు, ఆ పుట్టిది నువ్వు కాదు చనిపోయేది నువ్వు కాదు, మరి చనిపోయి పుట్టిది నువ్వు కాదు. దేనికైతే పుట్టుకలేదు, దేనికైతే చావు లేదు, దేనికైతే ముసరితనం లేదు, ఆ సత్వరాత్రమే నువ్వు. నువ్వు పుట్టి పుట్టింది చనిపోతుంది, చనిపోయింది పడుతుంది, ఈ గొడవ నీకెందుకు, ఆ చావు లేని సత్వరాత్రమే నన్ను నువ్వు అక్కడ నిలబడుతావు. నువ్వు ఎక్కడైతే ఉండాలి అక్కడ ఉండు, అది సరిపోతుంది. నీ హాజీగా ఇంకా నన్ను విడిచిపెట్టకండి. అహంభావ ప్రేరితంగా మాట్లాడద్దు, అవసరం లేకుండా మాట్లాడద్దు. మాటలో కానీ చేతలో కానీ తలంపులో కానీ మీ అహంభావానికి ఆహారం వెళ్లకుండా చూసుకోండి. మీ దేనభావానికి ఆహారం వెళ్లకుండా చూసుకోండి. ఏకమునేననే తలంపుని ఆహారం సప్లై అవ్వకుండా చూసుకోండి. అంటే ఈశ్వరుని దయవల్లే జరగాలి, కానీ ఏం లేదని అహంకారం లేని జరగదు. కానీ లోపల అజ్ఞానం వల్ల మన అహంకారం వల్ల ఇదంతా చేస్తున్నాం అనుకుంటాం, అహంకారం వల్ల ఏమవ్వదు, అంతా ఈశ్వరుని దయవల్ల ఏదైనా జరుగుతుంది. లోపల అంటే అహంకారం వల్ల ఏ పని జరగదు. దయ్యం గడప కూడా దాటినవాడు, గడప కూడా దాటినవాడు హిమాలయ పర్వతాలను దాటేస్తానని చెప్పి చెప్పి మాట ఎలా ఉంటాయి, అహంభావం చెప్పి మాట ఎలా ఉంటాయి. గడప కూడా దాటలేని వాడిని హిమాలయ పర్వతాలను దాటిపోతాను, ఉడికెళ్ళిపోతాను చెప్పి వాడు ఎలా ఉంటాయి, అహంభావం చెప్పి మాటలు కూడా అలా ఉంటాయి. అంటే దాన్ని మీరు పట్టించుకోవద్దు, దాన్ని చూసుకో పక్కన పెట్టండి. ఇప్పుడు మన బియ్యంలో దగ్గరేరుకుంటాం, నీళ్ళు దగ్గరకుండా దగ్గరతో పేచి పెట్టుకోండి, ఇలా దగ్గర తీసుకో పక్కన పడేస్తాం. అలా పనికిరాని గొడవలు అంటే మీరు పేచి పెట్టుకోవద్దు, వాటిని పక్కన పెట్టేయండి, అంటే ఇంకేం అక్కర్లేదు. అందుకని కనిపించిన మనిషి కూడా అలా పేచి పెట్టుకోమని కాదు. ఇంకా ఎలా భగవాన్ చెప్పింది ఏంటంటే, అహంభావ రాహిత్య స్థితిని పొందండి. మీకు కళ్ళు ఉన్నాయి, భగవంతుడు చెప్తాడు గీతలో, మన అందరికీ కళ్ళు ఉన్నాయి. ఏమున్నాయి మనకి, ఏమున్నాయి, కళ్ళు ఉన్నాయి. అంటే కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే భగవంతుడు ఉంటే మాకు ఏం చెప్పి అనిపించడం లేదని విభిన్న మాత్రమే చాటుని అంటారు. భగవంతుడు కూడా ఉన్నాడనుకోండి, ఉంటే మాకేం చెప్పి అనిపించడం లేదు. మీకు కనపడ్డు, అలాగే లేడు, లేడని కాదు ఉన్నాడు, లేడని కాదు ఉన్నాడు. నేను లేడు లేడు అనుకుంటే ఉన్నవాడు ఎక్కడికి పోతాడు. మీరు ఉన్నాడు, లోపల ఉన్నాడు, వాడు లేడు లేడు అనుకుంటే ఉన్నవాడు ఎక్కడికి పోతాడు. మీ చూపుకు వాడు కనపడడు, మీ మాట ఎక్కడ చెప్పకండి. మీ చూపుకు వాడు కనపడడు. రెండు తలంపులు మిమ్మల్ని తీరుస్తున్నాయి జీవితం పొడుగున. బయటకు మీరు చెప్పకపోయినా, బయటికి మీరు చెప్పకపోయినా, మాట ద్వారా బయటికి మీకు అనకపోయినా, రెండు తలంపులు ప్రతి జీవుని పీడిస్తున్నాయి. అది నేను అనే తలంపు, నాది అనే తలంపు. నేను అనే నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు. ఈ రెండు తలంపులు మీ రెండు కళ్ళని బుద్ధి చేసేసి, మీ రెండు తలంపులో మీ రెండు కళ్ళని పొడిచేసి పట్టుకుని బుద్ధి వాళ్ళు అయిపోయారు. ఈ బుద్ధి వాళ్ళక లోపల మా సంతోషం కనపడేది. ఈ బుద్ధి వాళ్ళక, ఈ బుద్ధి వాళ్ళక లోపల మా సంతోషం కనిపించేది. రెండు తల, ఈ రెండు తలంపులే మీ కళ్ళను, రెండు కళ్ళని లాగేసి బుద్ధి బుద్ధితనం వచ్చేసి లోపల సంతోషం ఉన్నప్పటికీ మీకు గోచరం కాకుండా చేయడానికి రెండు తలంపులే కారణం. మీ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, మీ లోపల ఈశ్వరుడు ఉన్నాడు. మీలో ఎవరైనా ఏ రకమైన కోరిక లేకుండా ఎవరైనా ఇక్కడ ఒక్కరు ఉన్నారా? నేను అడగటం లేదు, భగవంతుడు అడుగుతున్నాడు.
ఇక్కడ ఎవరో ఇతరే మాట్లాడలేదు, మన అందరం భక్తులే. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి భక్తి తక్కువ ఉండొచ్చు, కానీ అసలు భక్తి లేకుండా లేవు మనం. మన కోరిక లేని భక్తి మనకి లేకపోయినా కోరికతో కూడిన భక్తి అనేది ఉంది. కోరిక లేని భక్తి గొప్పదే. వాడికి నా స్వరూప ఉండిపోయినా నా స్వరూపం పని ఇచ్చేస్తాను వాళ్ళకి అన్నాడు కృష్ణుడి చేత. పోయి కోరికతో కూడిన భక్తి మనకు ఉన్నాం అనుకో, ఎంతో కొంత మనకి భక్తి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ కోరిక ఏదో రకమైన కోరిక లేని వాడు ఇక్కడ ఒక్కడ ఉన్నాడు. అది మంచి కోరిక అవచ్చు, చెడ్డ కోరిక అవచ్చు, అది వదిలేండి. ఏదో రకమైన చిన్న కోరిక కూడా లేకుండా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు. ఇక్కడున్న వస్తువు ఉంది, మీకు సమీపంలో ఉంది, అత్యంత సమీపంలో ఉంది, కానీ ఇక్కడున్న వైభవం మీరు చేతికి అమ్మకపోవడానికి మీ చూ కోరిక అన్న సంగతి మీకు తెలియటం లేదు అర్జున. ఏమి చెప్తాడు, మీరు ఎన్ని రకాలుగా బోధిస్తున్నాడు పరమ. ఎవరికి కావాలి మన మీద, మనకే పరమాత్మ కంటే మనం ప్రేమించే ఎవరు నాడు సృష్టిలోని ఒక చిన్న దిశ, ఒక చిన్న కోరిక కూడా లేకుండా ఇక్కడ ఒక జీవుడు ఉన్నాడు. ఇక్కడ లేదు నీ చిన్న కోరికే, నీ చిరు కోరికే, నీ చిరు నీ చిరు కానుకలు అంటారు చూడండి. నాకు చిరుకానికంటే గుర్తొస్తుంది ఎన్టీ రామారావు గారు బతికిందని ఈస్ట్ గోదావరిలో నాకు ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎమ్మెల్యే గారిని దగ్గరికి పిలిచారు. ఏమండి నీకు ఒక చిరు కానుక ఇస్తాను అన్నాడు. చిరు కానుక అంటే మంత్రి పదవి. నాకు అర్థం లేదని చిరు కానుక అన్నారు, తర్వాత మంత్రి పదవి ఇచ్చారన్నారు మిమ్మల్ని. ఎన్టీ రామారావు గారు నన్ను మంచి ఏంటి ఎదురు చేయాలంటే తెలుసుకోండి, ఆయనకి ఏదైనా పని చేయాలనుకోండి. మళ్ళీ రెండో సార్ అయితే ఏం మీ మీ పని ఒకసారి వచ్చారు సరిపోతుందా, ఇంకా రెండోసారి వచ్చారు మీ పని ఇంకా అవ్వలేదా అని కూడా అది చెయ్యాలంటే చేయండి చేయని చెప్పించుకోండి. అవును కాదు, రెండోసారి అయితే మనకి అని మీ వరకు వచ్చారు కదా, నాతో మాట్లాడారు కదా, మళ్ళీ వచ్చారు ఇంకా అవ్వలేదా అయితే పని అన్నప్పుడు వెంటనే ఫోన్ తీసుకోండి. ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా ఆ చిరు కానుక జ్ఞాపకం అంటే ఏమంటే డబ్బులు చేసేసానట్లు మీకు చిరు కానుక ఇస్తానన్నారు. ఆ చిరు కానుక అంటే అర్థం లేదు, అర్థం లేదన్న తర్వాత మాకు మంచి పడవ పడేశారు. అది ఎనీథింగ్ డిజైర్, స్మాల్ డిజైర్. ఈ రోజులో ఏదో రవ్వంట ముందంట చింతాకంట కూడా చిన్న కోరిక లేకుండా ఎవరైనా ఉన్నారా? మీ కోరికే, మీ చిన్న కోరికే ఈ లోపల ఉన్న పరమేశ్వరుడు మీకు తెలియకుండా అడ్డొస్తుందన్న సంగతి మీకు తెలియటం ఉండేది. మీ కోరిక అంటే నాకు చెప్పండి, లోపల దాచుకున్నారు కదా కోరికని, మీరు దాచుకున్న కోరికే అంతర్యామగా ఉన్న ఈశ్వరుడు మీకు గోచరం కాకుండా చేస్తున్నారని మీకు ఎందుకుండేది కనీసం. మీ లోపల దాచుకుండదు మీకు తెలుసు, మీ పై చెప్పక్కర్లేదు మీకు తెలుసు, మీ చిరు కోరిక మీకు తెలుసు, అది అడ్డొస్తాన సంగతి మీకు తెలియచండి. మీ కోరిక మీకు తెలుస్తాను, కానీ అదే మీ ఈశ్వరానందం పొందడానికి, ఈశ్వర జ్ఞానం పొందడానికి ఆ వైకుంఠ సామ్రాజ్యంలో ఆత్మ సామ్రాజ్యంలో ఎంత అవుతాను అసలు ఇంకొచ్చిన తర్వాత కుర్చీలు ఉంటే తర్వాత చూస్తుంటే ఎంత అవ్వాలి కదా. మీరు హాల్లో వచ్చి కూర్చోవచ్చు, కూర్చోడానికి ఎంత అవ్వాలి కదా, ఎంత అవ్వండి ఎలా కూర్చుంటారు. అసలు ఈశ్వర సామ్రాజ్యంలోకి ముందు ఎంత అవ్వాలి, ఎంత అవ్వాలి ముందు అసలు అవన్నీ ముందు ఎవరు కింద కూర్చోవచ్చు, కూర్చుగా కూర్చుంటాం, హాల్లో ప్రవేశించాలి కదా. మీ చిరు కోరిక స్మార్ట్ డిజైన్ ఎలిగెంట్ డిజైన్ పెట్టి డిజైన్ వచ్చింది మా కోరిక, అది చాలు. ఈశ్వర సామ్రాజ్యంలో మీరు ప్రవేశించుకుని అడ్డొస్తామని అతనికి మీకు తెలుగుతున్నారు, చేసి తీస్తాడు. మీ చిన్నపిల్లల కన్నా అయిపోండి ఫౌండర్ కింద స్వర్గరాజ్యం జరుగుతుంది. బైబిల్ వేసి తీసుకెళ్ళంటాడంటే మీ పెద్దవాళ్ళని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు, అలా కాదు చిన్నపిల్లల కింద అయిపోండి. అంటే అమాయకత్వంగా ఉన్న మనకు అది చిన్నపిల్లలు అయిపోతుంది మీకు తొందరగా. ఆ చిన్నపిల్లల వల్ల ఎంత ప్రయత్నంగా ఉంటుందో చాలు, తల్లి పట్టు కొడితే మళ్ళీ 2 నిమిషాలు అమ్మ అంటారు చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లల వల్ల ఎంత ప్రయత్నంగా ఉంటుందో, ఎంత నిష్కర్మశంగా ఉంటుందో, ఎంత రాగ ద్వేషరహితంగా ఉంటుందో, అలాగే మీరు చిన్నపిల్లల వల్ల ఇలాంటివి మీకు వచ్చేస్తే అప్పుడెంత సింగిల్ మైండ్ అని చెప్పి అప్పుడు మీ భక్తికి ఈశ్వరుడు తప్పించింది ఎవరో కనపడ్డం. ఇప్పుడు మనకు భక్తి ఉంది, ముందు కోరిక కనిపిస్తున్నారు భక్తికి, కానీ ఆ నిజమైన భక్తి మనకు వచ్చినప్పుడు ఆ ఈశ్వరుడు తప్పింది ఏది కనపడి.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల గిరిరూపమైన కరుణా సముద్రమా కృప చేసి మన్వీలము అరుణాచల మనం నిరంతరము ఏది చింతిస్తుంటే అది అవుతాం. ఎవరితోటైతే 6 నెలలు స్నానం చేశాము మనం వాళ్ళ బుద్ధి మనకు కూడా వచ్చేస్తుంది. మనం ఏది చింతిస్తే అది అవుతాం. అరుణాచలేశ్వరుని చింతించగా 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 మనకు వచ్చే లాభం అంటే ఆయన కృప మన మీద పడుతుంది. మనం చేసేది చింత అరుణాచల స్మరణ ఆయన ఇచ్చేది అది దయ. మనం ఏది చింతిస్తుంటే అదే అవుతాం. అరుణాచలేశ్వరుని చింతించగా 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 ఆయన స్వరూపం మనకిస్తాడు. ఆయన స్మరించగా స్మరించగా ఆయన స్వరూపాన్ని మనకిచ్చి మన శాంతిలో కాంతిలో ముంచుతాడు. మనకు ఆనందం ఎటువంటి ఆనందం మనకు కలగజేస్తాడు ఊపిరి సలపదు అసలు. అది ఊపిరి తీసుకుందామంటే దొరకదు ఇంకా ఊపిరి మనకి. అటువంటి ఆనందంలో ఊగిసలాడి మన ఉయ్యాలో ఊగిసలాడినట్టు ఆనందంలో ఊగి ఇటు చూసినందుకు ఆనందమే. ఇప్పుడు దేహం పోయిందనుకోండి అప్పుడు ఆనందమే. దేహం ఉంటే ఆనందం, ప్రపంచం ఉంటే ప్రపంచం కనిపిస్తాంటే ఆనందం, ప్రపంచం కనిపించకపోతే ఆనందం. ఆనందంలో ముంచుతాడు, ఆనందంలో ముంచుతాడు. అంతేకాదు ఏదో కొన్ని క్షణాలు ఉంది అక్కడ వచ్చేయటం కాదు, ఆనందంలో స్థిరపరుస్తాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శరీరం వచ్చిందంటే దానికి ముగింపు చాలు. దానికి ముగింపు రాకముందే మనం మేల్కొని జ్ఞానాన్ని సముపార్జన చేయమని. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ. అంటే మీరు ఏదో జపం చేయటం వల్ల మీరు ఇంటికే మౌనంగానే చేసుకోవచ్చు అని చెప్పం. ఉపయోగం లేని తలంపులు మనకు రావు. మనకు ఉపయోగమైన తలంపులు, మనకు అవసరం లేని తలంపులు, మనకు అక్కర్లేని తలంపులు మనకు రావటం మానేస్తాయి నిరంతరం నామాన్ని జపించటం వల్ల. ఓం నమో నారాయణాయ, శాంతి శాంతి శాంతి.